그러면은 애플 먼저다.
January 여러분들 되게 이 선발은 보이는 텐데 이 왓시코스 말기표라는 텐데 사이바바 దేవాలయ వార్షికోత్సవం. సాయిబాబా మహామంత్రం ఓం శ్రీ సాయిరామ్ అంటే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయని నారాయణ మంత్రం కృష్ణ మంత్రం ఎలా చేస్తాము, సాయిబాబా గారి మంత్రం చేయాలనుకునే వారందరూ కూడా ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ మాకు ఈ ఫలానా కోరిక ఉందండి, ఈ కోరిక ఉంది, అది నెరవేరటం లేదు అని అడిగితే బాబాగారు చెప్పి మాట ఏమిటంటే రెండు మాటలు ఎత్తి చెప్పువారు. ఒకటి విష్ణు సహస్రనామాలు పారాయణం చేసుకోండి, రెండు సుందరకాండ పారాయణం చేయండి. ఈ రెండు తరచుగా చెప్పేవారు బాబాగారి సందేశంలో. ఒకటి విష్ణు సహస్రనామాలు పారాయణం చేయి, మీకు జరగవలసిన పనులు ఎప్పుడు జరగాలో ఎలా జరగాలో జరుగుతూ ఉంటాయి. తర్వాత రెండు సుందరకాండ పారాయణం చేసుకోండి. బాబా గారు రామకృష్ణ పరమహంస చెప్పినంత టీచింగ్ రమణ మహర్షి చెప్పినంత టీచింగ్ ఆయనలో ఉండదు. అంటే టీచింగ్ అంతా ఎక్కువ చెప్పరు, అంటే సందర్భాన్ని బట్టి ఏదైనా అడిగితే చెప్తారు, మనం ఏదైనా అడిగితే విషయాన్ని ఆ విషయానికి సమాధానం చెప్తారు. అంతేగాని ప్రత్యేకంగా ఇప్పుడు రామకృష్ణ పరమహంస అంత టీచింగ్ రమణ అంత టీచింగ్ బాబాగారిలో కనపడదు. కానీ సిద్ధపురుషుడు మహాగురువు మహాజ్ఞాని, అందులో సందేహం లేదు. బంగారం అనేక రూపాలుగా మారుతుంది. బంగారం ఉంగరం చేయించుకోవచ్చు, మెళ్ళ గొలుసు చేయించుకోవచ్చు, అనేక రకాలుగా చేయించుకోవచ్చు, గాజులు చేయించుకోవచ్చు, అనేక రకాలుగా చేయించుకోవచ్చు. బంగారం ఎన్ని రూపాలుగా మారుతుందో అలాగే భగవంతుడు కూడా అనేక గురువుల రూపంలో భూమి మీదకి వస్తాడు. ఏ గురువు రూపంలో వచ్చినా వాడు భగవంతుడే. అందుచేత మీరు ఏ రూపంలో ఆరాధించినా మీరు కావాల్సింది ఏంటంటే అది భక్తి ప్రధానం, శ్రద్ధ ప్రధానం. అంటే ఈశ్వరు పట్ల సజీవమైనటువంటి విశ్వాసం ఉండాలని. సాయి రూపం వచ్చు, లేదా రామ రూపం వచ్చు, కృష్ణ రూపం వచ్చు, అది చలం చాపల్యం లేనటువంటి భక్తి మీకు ఆ గురువు పట్ల ఉండాలి, ఈశ్వరుడి పట్ల ఉండాలి. ఏ రూపమైనప్పటికీ మీరు తరిస్తారు, అక్కడ విశ్వాసం ప్రధానం. అయితే బాబా గారు ఏదైనా టైం వచ్చినప్పుడు చెప్పేవారు, ప్రత్యేకంగా పని కట్టుకుని ఎక్కువ టీచింగ్ చెప్పేవారు కాదు. కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు బాబా గారు నాలుగు మాటలు చెప్పేవారు. ఒకసారి ఆయనకి 2 రూపాయలు మనీ ఆర్డర్ వచ్చింది, బాబా గారికి 2 రూపాయలు మనీ ఆర్డర్ వచ్చింది. మనీ ఆర్డర్ వస్తే ఓ భక్తుడు ఏం చేశాడంటే సంతకం పెట్టి దాని మీద సంతకం పెట్టి ఆ 2 రూపాయలు తీసుకుని అతను వాడుకున్నాడు. వాడుకున్నాయికి బదులు నేను బాబాగారితో చెప్పి ఏమన్నా మీకు 2 రూపాయలు మనీ ఆర్డర్ వచ్చింది నేను వాడుకున్నానంటే అవసరం ఉండని చెప్తే సరిపోను. చెప్పలేదు బాబాతో, ఆ 2 రూపాయలు వాడుకున్నాడు ఆ భక్తుడు, అతను ఏదో అవసరం ఉండి వాడుకున్నాడు కానీ బాబాగారితో చెప్పలేదు. సరే బాబాగారు కూడా నాకు మనీ ఆర్డర్ వచ్చిన 2 రూపాయలు నీవు వాడుకున్నావంటే బాబాగారు అనలేదు, అడగలేదు కాబట్టి తెలియలేదని ఇతను అనుకున్నాడు. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, గురువుకి అన్ని తెలుస్తాయా, గురువుకి అన్ని విషయాలు తెలుస్తాయా అని ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు. ఆయన ఏమన్నారంటే వర్తం అయింది, ఏదైతే వర్తుందో అది తెలుస్తూ ఉంటుంది, దష్ట కాదు వర్తం. దష్ట తెలియకపోయినా ఎందుకైతే వర్తుందో అంటే ఏదైతే తెలుసుకోవాల్సిన విషయమో అది మటుకు గురువుకి తెలుస్తూనే ఉంటుందని. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే 2 రూపాయల విషయం. ఆ 2 రూపాయలు బాబా గారికి తెలియదని అతను అనుకున్నాడు. అయితే ఈ బాబా గారు కూడా నాకు వచ్చిన 2 రూపాయలు నువ్వు వాడుకున్నావంటే నా భక్తుని అడగలేదు. కానీ అతను బాబాకు తెలియదని అతను అనుకుంటూనే ఉన్నాడు. తర్వాత అతని ఇంట్లో 4 నెలలు వెళ్ళిన తర్వాత 1 200 రూపాయలు పోయింది. ఈ భక్తుడి ఇంట్లో 1 200 రూపాయలు ఇంట్లో పోయి మామూలుగా పోయింది, ఎవరో పట్టుకుపోయారు. పట్టుకుపోతే అతను బాబా బాబా మరి నాకు నా ఇంట్లో 200 రూపాయలు పోయింది అని బాబాతో వచ్చి చెప్పుకున్నాడు. అప్పుడు బాబా ఏమన్నారంటే నువ్వు 200 పోయిందని నువ్వు ఎంత బాధపడుతున్నావో, నా 2 రూపాయలు పోయిందని నేనే ఎంత బాధపడుతున్నాను అన్నాడు. అప్పటి వరకు 2 రూపాయలు పోయిందని అప్పుడు వాడికి 2 రూపాయలు అయితే నువ్వు వాడుకొని బాబాకు తెలిసే సంగతి అతను తెలియదు. అంటే గురువు అంటే అలా ఉంటాడు. అంటే ఆయన అప్పుడు వాడికి ఏం మాట్లాడలేదు, 2 రూపాయలు నువ్వు తీసుకున్నావని మాట్లాడలేదు. అతను వచ్చి చెప్పాడు, నా 200 పోయిందని ఇంటికాడని. నిజమే, నువ్వు 200 పోయినందుకు నువ్వు బాధపడుతున్నావు, నాకు 2 రూపాయలు పోయినందుకు నేను బాధపడుతున్నాను అని చెప్పాడు. అంటే నేను అర్థం ఏంటంటే ప్రాక్టికల్ గానే ప్రాక్టికల్ గా చెప్పేవాడు కానీ ప్రత్యేకంగా టీచింగ్ పని కట్టుకుని చెప్పటం అని అలవాటు లేదు. ఒకరోజు ఎవరు విష్ణు సహస్రనామాలు పుస్తకం తీసుకొచ్చారు, అది బాబా గారి చేతికి ఇచ్చారు. నేను మార్కెట్కి వెళుతున్నాను, మార్కెట్కి వెళుతుంటే అది ఈ పుస్తకం మీ దగ్గర అట్టే పెట్టండి, నేను మార్కెట్ పని చూసుకుని వస్తా, నేను సొంత ఖర్చులు అయి చూసుకుని మళ్ళీ వచ్చి ఈ పుస్తకం పట్టుకుపోతాను, మీ దగ్గర గ్యాస్ పెట్టి ఉంచండి ఆ భక్తుడు చెప్పాడు. సరే, అదే పొద్దున 10 ఇచ్చాడు విష్ణు సహస్రనామాల పుస్తకం, మళ్ళీ మధ్యాహ్నం 4 మలిపురంలో సంత పని అంతా చూసుకుని అతను మళ్ళీ ఈ పుస్తకం కోసం వచ్చాడు. వస్తే బాబాగారు ఏం చేశాడంటే అతను రాకముందే ఈ పుస్తకం మరొక భక్తుడికి ఇచ్చాడు, ఇది చదువుకోను విష్ణు సహస్రనామాలు చదువుకోని కానీ. సరే, అతను పట్టుకుపోయాడు, బాబాగారు చేతితో ఇచ్చాడని అతను పట్టుకెళ్ళాడు. ఆ భక్తుడు వచ్చి నా విష్ణు సహస్రనామాల పుస్తకం ఏమైంది అని అడిగాడు. నేను ఇంకో భక్తుడికి ఇచ్చేశాను అయ్యా నీ పుస్తకం అని చెప్పాడు. సడన్గా ఉపగ్రహంలో భక్తి అయిపోయాడు. అంటే క్రమంగా కోపం వచ్చేసింది ఆ భక్తుడికి, అదే నా పుస్తకం ఎవరికే ఇవ్వటమేంటండి అని ఉపగ్రహానికి కోపం వచ్చేసింది ఆ భక్తుడికి. అప్పుడు బాబా ఏమన్నారంటే, ఆడికి పుస్తకం కొనుక్కునే శక్తి ఉంది బజార్లో, నీ పుస్తకం ఆడికెందుకు ఇచ్చాయంటే నీ లోపల ఎంత కోపం ఉందో చూడటం కోసం ఇచ్చారండి. అది పుస్తకాలు కావలసి ఉన్నాయి బజార్లో విష్ణు సహస్రనామాలు, వాడిని కొనుక్కోమని చెప్పగలను. నీ పుస్తకం ఎందుకు ఇచ్చానంటే నీ పుస్తకం ఎందుకు ఇచ్చానంటే నీలో ఎంత కోపం ఉందో, నీలో ఎంత సహనం ఉందో అది చూడటానికి ఇచ్చాను, నేను పరీక్ష చేయడానికి ఇచ్చా అన్నాడు. అంటే బాబాగారు ఇటువంటి పనులనే జనరల్గా ఇటువంటి పనులు అంటే ప్రాక్టికల్ మ్యాన్ అన్నాడు. ఆ ప్రాక్టికల్ గా చేసి చూపించేవారు. తర్వాత నేను ఎక్కువ ఒక వేప చెట్టు కింద కూర్చుని ఉన్నవారు. వేప ఆకులు ఎలా ఉంటాయి, ఫీజ్గా ఉంటాయి. ఆ వేప చెట్టు కింద కొంతకాలం కూర్చుంటేనా ఆ వేపాకులు అనేవి చీగా అయిపోయినాయి. ఇటువంటి మహిమలు ఆయన జీవితంలో ఎన్నో కనిపిస్తాయి. వేప చెట్టు ఆకులు ఎలా ఉంటాయి, చేదుగా ఉంటాయి. కానీ ఆయన ఏ వేప చెట్టు కింద కూర్చున్నారో ఆ వేప చెట్టు ఆకులు అనేవి చీగా అయ్యేటట్టు చేశారు. ఇది ఇలా ఇటువంటి మహిమలు అనేకం చేస్తూ వచ్చారు. ఆయన బహుశా 1918 వరకు కూడా శరీరంతో ఉన్నారు. ఆయన ఇంకొక సంవత్సరానికి 14 రోజుని ఆయన శరీరం పోతుందని ఆయనకు తెలిసినప్పుడు ఇంకో సంవత్సరం ముందు ఆ తిరిగిలో ప్రతి వీధిలోనే తిరిగారు, బాబాకి స్వేచ్ఛ వచ్చేస్తాను, బాబా స్వతంత్రుడైపోతున్నారు, బాబా స్వేచ్ఛ వచ్చేస్తామని. మొత్తం ఆ సిరిడి అంతా కూడా, సిరిడి అంటే పెద్ద టౌన్ ఏది కాదు, సామాన్యమైన గ్రామం. ఆ గ్రామంలో ఆ వీధులన్నీ పరిగెట్టుకుంటూ తిరిగారు బాబా. బాబాగారికి స్వేచ్ఛ వచ్చేస్తుంది, బాబాగారికి లిబరేషన్ వచ్చేస్తుంది, బాబాగారి సంకీర్ణంలోంచి బయటకు వచ్చేస్తున్నారు, బాబాగారికి ఇంకా బంధాలు ఏమీ లేవు, బాబాగారికి బంధాలు లేని స్థితి వచ్చేస్తామని ఆ వీధులన్నీ తిరిగారు. ఏంటి బాబా ఎలా తిరుగుతున్నాడు అనుకున్నారు. ఏ రోజునైతే తిరిగాడు మళ్ళీ సంవత్సరానికి అదే రోజున ఆయన శరీరం విడిచిపెట్టేస్తారు. అంటే ఈ బాబాకి శరీర బంధం కూడా ఉండదు, ఈ శరీరం తాలూకు బంధం ఉండదు, పూర్తి స్వేచ్ఛలో బాబా ప్రవేశిస్తున్నాడు, ఈ శరీర గ్యాస్ కూడా ఇంకా బాబాకి అక్కర్లేదు అని చెప్పడం కోసం. సరిగ్గా ఏ సంవత్సరం అయితే శరీరంలో ఊరంతా తిరిగారు బాబాకి స్వేచ్ఛ వస్తుందని అదే రోజున మళ్ళీ ఆయన శరీరం విడిచిపెట్టడం జరిగింది. తర్వాత ఒక దొర రమణ మహర్షి గారి గురించి, భగవాన్ గురించి కొన్ని పోలికలు చూపిస్తూ, అంటే రమణ మహర్షిని షిరిడి సాయిబాబాని తీసుకుని ఆయన నిరాడంబరంగా ఉండేవారు, ఈయన నిరాడంబరంగా ఇద్దరిలోనే ఆడంబరం లేదు. ఆ పోలికలతోటి ఇద్దరిని ఆయన టీచింగ్ ఈయన టీచింగ్ పోల్చి, ఆయన జీవితం యొక్క పద్ధతి ఎలా ఉండదు, ఈయన జీవితం పద్ధతి ఎలా ఉండదు అని పోల్చి ఒక దొరగారు ఇంగ్లీష్లో బుక్ రాశారు. అది బహుశా ఇంకా తెలుగులోకి రాలేదు, కావున తెలుగులోకి వస్తే మీకు ఆ పుస్తకాలు కూడా అందజేస్తాం. అది ఇంగ్లీష్లో ఉన్న ప్రస్తుతానికి, అది తెలుగులోకి వస్తే ఆ పుస్తకాలు మీకు అందజేయటం. అంటే ఇద్దరిని పోల్చి రాశాడు, రమణ మహర్షి గారిని షిరిడి బాబాని. నేనేమో ఆయన షిరిడి బాబా అంటారు, ఈయన అరుణాచల మహర్షి అంటారు, రమణ అరుణాచల మహర్షి అంటారు, బాబా గారిని షిరిడి బాబా షిరిడి బాబా అని అంటారు. అంటే ఆయన షిరిడి నివాస స్థానంగా చేసుకున్నారు. అంటే బాబా గారు ఏ విధంగా అయితే షిరిడి నివాస స్థానంగా చేసుకున్నారో, అలాగే భగవాన్ అరుణాచలాన్ని నివాస స్థానంగా చేసుకున్నారు. అయితే ఒక తేడా ఉంది, రమణ మహర్షి గారు అరుణాచలం రాకముందే అది దివ్యక్షేత్రం, ప్రాచీనమైన క్షేత్రాల్లో ఒకటి అది. దివ్యమైనటువంటి క్షేత్రం, ప్రాచీనమైన క్షేత్రం, సనాతనమైన క్షేత్రం ఇది అరుణాచలం. ఆ క్షేత్రానికి వచ్చారు. అయితే షిరిడి విషయంలో మటుకు బాబా గారు రాకముందు ఆ షిరిడికి ఏమి ప్రాముఖ్యత లేదు. అసలు అన్ని గ్రామాలు ఇప్పుడు మలికిపురం గ్రామం ఎటువంటిదో, సఖిండిపుడు గ్రామం ఎటువంటిదో, ఆ షిరిడి కూడా అటువంటి గ్రామం. అయితే బాబా గారు అక్కడ ఉండటం వల్ల ఆ షిరిడి కూడా పుణ్యక్షేత్రం అయిపోయింది. అందులో మన ఆంధ్రులు ఎక్కువ ఉన్నారు. చాలా ప్రాంతాల కంటే మన హిందూ దేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఈ అన్ని ప్రాంతాల్లో కూడా షిరిడి సాయిబాబాకి మన ఆంధ్రాలో ఎక్కువ భక్తులు ఉన్నారు. ఇక్కడ రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఒకసారి ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆనంద బాష్పాలు రాలుతున్నారు. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఆనందం కలుగుతాను. ఒకసారి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి, మరికొన్ని సమయాల్లో అవి రావటం లేదు, ఎందువల్లని అంటే దానికి భగవాన్ ఏం చెబుతున్నారంటే, ఆనందం అనేది వచ్చేది కాదు, పోయేది కాదు, ఎప్పుడు ఉండేది. ఆనందం అనేది వచ్చేది కాదు, పోయేది, సంతోషం ఎప్పుడైనా వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది. దాని ఆనందం మటుకు ఎప్పుడు వచ్చేది కాదు, పోయేది కాదు, ఎప్పుడు ఉండేది అన్నమయ్యా. తర్వాత ఇంకో మాట జ్ఞాపకం వస్తాం. షిరిడి సాయిబాబా గారు చెప్పేవారు, ఈ విష్ణు సహస్రనామాల్లో ఒక మాట ఉంది, దారుణహ. విష్ణు సహస్రనామాలో ఈ మాట దారుణహ, దారుణం. ఆ మనిషి చాలా దారుణంగా ఉంటాడని అంటారు చూడండి, దారుణహ అని విష్ణు సహస్రనామాలో ఒక మాట. ఈ దారుణ శబ్దానికి షిరిడి సాయిబాబా గారు ఏం చెప్పారంటే, ఎవడైతే సత్పురుషులు, ఎవరికైతే పవిత్రమైన హృదయం ఉందో, ఎవరైతే ఎప్పుడు నిర్మలంగా ఉంటారో, ఎవరైతే ఎప్పుడు నిశ్చలంగా ఉంటారో, వారిని ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళ పట్ల భగవంతుడు దారుణంగా ఉంటాడని చెప్తారు. మనం ఒకసారి మంచివాడిని హింస పెడతాం, సత్పురుషుల్ని హింస పెడతాం, ఎవరి హృదయం అయితే నిర్మలంగా ఉందో వాళ్ళు నిర్మలంగా ఉండనివ్వకుండా ఏదో వాళ్ళకి ఇబ్బంది కలగజేస్తూ ఉంటాం. అంటే దారుణ, ఇది విష్ణు సహస్రనామాల మాట, దారుణ అంటే భగవంతుడు దారుణంగా ఉంటాడని. భగవంతుడు దారుణంగా ఉంటాడా అంటే భగవంతుడు ఉంటాడని చెప్పారు షిరిడి సాయిబాబా. ఎప్పుడు దారుణంగా ఉంటాడంటే, సత్పురుషుల్ని ఎప్పుడైతే మనం పీడిస్తున్నామో, సహృదయమైన వాళ్ళని ఎప్పుడైతే మనం వాళ్ళని పీడిస్తున్నామో, అని ఇబ్బంది పెడ చేస్తున్నామో, భక్తులకు ఎప్పుడైతే మనం కష్టాలు కలిగజేస్తున్నామో, అటువంటి వ్యక్తుల పట్ల భగవంతుడు దారుణంగా ఉంటాడు అని షిరిడి సాయిబాబా గారు దానికి ఆ శబ్దానికి అర్థం చెప్పారు. వాడు అక్రూర, క్రూరము లేనివాడు, క్రూరత్వం అనేది లేనివాడు. సహజంగా భగవంతుడు క్రూరత్వం అనేది లేదు, అక్రూర భగవంతుడికి క్రూరత్వం అనేది లేదు. కానీ భక్తుల్ని బాధ పెడతాంటే మటుకు వాళ్ళ పట్ల మటుకు క్రూరంగా ఉంటాడు సుమా అని బాబా గారు ఒకసారి నిర్వచనం చెప్పారు. విష్ణు సహస్రనామాల్లో మాటలకి అర్థాలు చెబుతూ దానికి నిర్వచనం చెప్పారు. ఆనందం అనేది ఎప్పుడు ఉంటేనే ఉండవయ్యా, ఆనందం ఎప్పుడు ఉంటుంది, ఆనందం వచ్చేది కాదు, పోయేది కాదు, సంతోషం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, ఆనందం ఎప్పుడూ ఉండేది. అసలు ఆనందం అనేది, సుఖం అనేది, శాంతి అనేది లోపల ఉంది, బయట ఏమీ లేదు. నీ అజ్ఞానం వల్ల, నీ అవిద్య వల్ల నీకు బయట ఉన్నట్టు కనిపిస్తోంది. అజ్ఞానం మనకు సుఖం కానీ, శాంతి కానీ, ఆనందం కానీ బయట ఉందని మనం అనుకుంటున్నాం. దానికి మన అజ్ఞానం గుర్తు, మన అవిద్య గుర్తు, మన మూర్ఖత్వం గుర్తు. అందుకనే బయట ఏమీ లేదు, అసలు ఆనందం లోపలే ఉంది, అది శాంతి లోపలే ఉంది, సుఖము లోపల ఉంది, అది నీ హృదయంలోనే ఉంది, బయట ఏమీ లేదు, ఉందని నీకు అనిపిస్తుంది. వచ్చిపోయేది ఆనందం కాదు, ఎప్పుడు ఉండేది ఆనందం. మళ్ళీ బాబా గారి మాట ఏదో గుర్తు వస్తుంది నాకు, ఎవరైతే అవమానాలు భరిస్తున్నారో వాళ్ళందరికీ బహుమానాలు వస్తాయని. ఎవరైతే అవమానాలు భరించే శక్తి ఎవరికైతే ఉందో వారికి ఎప్పుడైనా వారందరికీ బహుమానాలు వస్తాయని. అంటే మీ ఇంట్లో మీకు మిమ్మల్ని ఎవరైనా అవమానం చేస్తున్నారనుకోండి, అవమానాలు భరించే కనుక శక్తి మీకు ఉంటే భవిష్యత్తులో భగవంతుడు మిమ్మల్ని బహుమానాలతో సత్కరిస్తాడని. అవమానాలు భరించే వాళ్ళందరికీ, ఒక ఉదాహరణ, ఇంట్లో మిమ్మల్ని ఎవరైనా పీడిస్తున్నారనుకోండి, అది మీరు భరించగలిగారనుకోండి, అవమానాన్ని మీరు భరించగలిగారనుకోండి, భవిష్యత్తులో మీ అందరికీ బహుమానాలు వస్తాయి. అంటే మీరు పడ్డ అవమానాలన్నీ కూడా బహుమానాలుగా మారిపోతాయని బాబాగారు చెప్తూ ఉండేవారు. బాబాగారు దేవాలయం కాబట్టి మధ్య మధ్యలో ఆయన మాటలు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే ఒక మాట చెప్తూ ఉంటాను, కానీ మీకు కూడా జీవితంలో ఉపయోగపడతాయి. బాబాగారు రెండు మాటలు చెప్పారు, ఈ రెండు ఉన్నవాడికి జ్ఞానం కలగదని చెప్పారు. 1000 జన్మలు ఇచ్చిన ఒకటి అభిమానం, రెండు అహంభావం. ఈ రెండు ఉన్నవాడికి జ్ఞాత్మ జ్ఞానం కలగనే కలగడాడు, వాడు ఏ దేవుణ్ణి పూజించినా ఏ గుడి చుట్టూరు తిరిగినా వాడికి అసలు జ్ఞానం కలగదు. వాడికి ఒకటి అభిమానం, రెండు అహంభావన. మీరు ఏ గురువుని ఆశ్రయించినా ఏ దేవతను ప్రార్థించినా మీరు సాధన చేసి రెండు తొలగించుకోవాలి. ఒకటి అభిమానం, రెండు అహంభావన. కొంతమంది చిన్న మాట కూడా పడలేరు. మీ శ్రేయస్సు కోరి చెప్పినా వాళ్ళు మాట పడలేరు. అంటే వాళ్ళకి అభిమానం ఎక్కువ ఉందని అర్థం. అంచేత ఈ రెండు, అభిమానం ఒకటి, అహంభావన ఒకటి, ఈ రెండు ఎవడైతే సాధన చేసి ఈశ్వరుని ప్రార్థించి సాధన చేసి ఈ రెండు ఎవడైతే పోగొట్టుకుంటారో వాళ్ళకే స్వరూప జ్ఞానం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుందని బాబా అన్నారు ఒక సందర్భంలో. బాబా గారు ఇంకోటి చెప్తూ ఉంటారు, నెవర్ ఫీల్ ఫెయిల్యూర్ అని. నెవర్ ఫీల్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ ఎప్పుడు కూడా మీరు ఏదైనా ఫెయిల్ అయినా కానీ అదేదో మంచికి మీరు ఫెయిల్ అయ్యారు అంటే ఫెయిల్ అయ్యామని ఏ విషయమైనా సరే మీ జీవితంలో జరిగే సంఘటన కానీ క్లాసుల్లో కానీ మీరు ఫెయిల్ అయితే ఫీల్ అవ్వద్దని. ఏంటంటే ఏదో ఆ సంఘటన మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారో భవిష్యత్తులో ఇంకో మంచి ఏదో జరగవలసి ఉండదు మీకు. అంచేది మీరు ఫెయిల్ అయినా ఫీల్ అవ్వద్దని బాబాగారు చెప్తూ ఉండేవారు. అంతే కానీ చదవద్దని కాదు దాని అర్థం. ఒకవేళ మీరు కష్టపడి చదివినా ఎప్పుడైనా ఫెయిల్ అయినా ఫీల్ అవ్వద్దు, జీవితంలో ఫీల్ అవ్వద్దు, మీరు కుంగిపోవద్దు, రైతులు మానవద్దు. ఈ బాబాగారు సందేశం అంచేది ఆనందం అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. వచ్చిపోయేది వికారమే, అది నిజం కాదు. వచ్చిపోయేదంతా నీ అహంభావన కల్పితం, నీ మనస్సు కల్పితం, నీ మనస్సు కల్పితం, అహంభావన యొక్క కల్పితం, నీ చిత్తం యొక్క కల్పితం, వచ్చిపోయేదంతా కూడా కల్పితం, చివరికి నీ దేహం కూడా కల్పితమే, అన్నీ కల్పితమే. అంటే వచ్చిపోయేది అది నీకు వికారమే. కొంతమందికి చూడండి, ఒక టైంలో శాంతిగా ఉంటారు, మళ్ళీ ఒక టైంలో అశాంతిగా ఉంటారు. ఒకసారి ముఖం చూస్తే ప్రశాంతంగా ఉంటుంది, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆమోదం పెట్టిన ముఖంలా పెడతా ఉంటారు. ఆమోదం అప్పుడే పుచ్చుకుని వచ్చారనిపిస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనస్సు యొక్క కల్పితారు, ఇవన్నీ కూడా మనస్సు యొక్క కల్పితారే. ఇదంతా నిజం కాదు. నిజం అనేది నీ హృదయంలో ఉంది. దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఆనందం, అదే మోక్షం. అంచేది నువ్వు అక్కడికి వెళ్ళాలి. నువ్వు విచిత్రాది సెన్సెస్, విచిత్రాది మైండ్, నీ యొక్క మనస్సునే కాదు ఇంద్రియాలను కూడా అక్కడికి ఉపసంహరించి ఆ వస్తువుకు చేరినప్పుడు నిప్పు దగ్గర కూర్చుంటే ఎలా వేడిగా ఉంటుందో ఆ నిజం దగ్గరికి నువ్వు చేరుకున్నప్పుడు నీ శాంతి నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది, ఆనందం నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. దాని గురించి నువ్వు పట్టించుకో అక్కర్లేదు. దేని గురించి? వచ్చేపోయే విషయాల గురించి పట్టించుకో. ఒక శరీరం వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది. మనసుకి వికారాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. వాటి గురించి మీరేం పట్టించుకోవద్దు. మీరు ధ్యానం, నిజం మీద ధ్యానం చేయండి, పరమేశ్వరుని ధ్యానం చేయండి. మీరు ధ్యానం చేయగా చేయగా మీకు ఆనందం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సుఖం కలుగుతుంది. మీరేమంటున్నాడంటే నాకు ఒకసారి ఆనందం వస్తుంది, ఓసారి పోతాను అంటున్నాడు. నువ్వు చెప్పిన మాటే, నువ్వు చెప్పిన ప్రశ్న తీసుకుందాం. ఆనందం వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు, ఆనందం పోయినప్పుడు నువ్వు ఉన్నావు, సంతోషం వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు, సంతోషం పోయినప్పుడు ఉన్నావు, దుఃఖం వచ్చినప్పుడు ఉన్నావు, దుఃఖం లేనప్పుడు ఉన్నావు. ఆయన ఇవ్వబడని మళ్ళా ఆయన గొడవ ఆయన మాండ అక్కడికి వచ్చేస్తాడు. ఏమంటాడంటే, నువ్వు ఆనందంగా ఉన్నావు అయితే నువ్వు చెప్పిందే తీసుకుందాం, నాకు ఆనందం వస్తుంది అనుకుంటున్నావు. ఇప్పుడు నీ మాటల్లోనే చెప్తాను నేను, నీకు ఆనందం వస్తుంది. నువ్వు ఆనందం ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు, మళ్ళీ ఆనందం లేనప్పుడు నువ్వు ఉన్నావు, దుఃఖంగా ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు, సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు, ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు, ఆనందం లేనప్పుడు నువ్వు ఉన్నావు కదా. ఆ నేనేవాడు? నీకు పొంగొచ్చినప్పుడు నువ్వు ఉన్నావు, పొంగిపోతున్నప్పుడు నువ్వు ఉన్నావు. ఆ నేనేవాడు? వాడే దొంగ నేను. వాడిని ఏమంటారు? దొంగనేను. దొంగనే ఎప్పుడు సమానంగా ఉండడు. ఆ దొంగనే ఏం చేస్తాడు? సమానంగా ఏ వికారానికి గాలేస్తా అంటే ఆత్మీయంగా కలుగుతుందో ఈ దొంగనైన సంతోషం. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే ఒక రకంగా ఉంటాడు, విమర్శిస్తే మీరు ఒక రకంగా ఉంటాడు. ఆ దొంగనేను పక్కన కూర్చోబెడితే ఏమీ లేదు. ఆ దొంగనైన కనుక తీసేస్తే మీకు సాధన ఎక్కర్లేదు. మీరు కూడా బాబాగారులాగే సిద్ధ పురుషులు అయిపోతారు. దీన్ని ఆ దొంగనేను పక్కన పెడితే పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు పుడతాడు. నువ్వు పుట్టినవాడు కాదు, చనిపోయినవాడు కాదు. ఈ దొంగనే ఒకసారి రోజుకు ఒక రోజు పైకి వెళ్తా ఉంటుంది, ఒక రోజు కింద పడతా ఉంటుంది. ఈ దొంగనేను అది సమానంగా ఎప్పుడు ఉండదు. అది ఇంకేంటి, దొంగనేనే కాబట్టి అది సమానంగా ఉండదు. నిజం అనేది సమానంగా ఉంటుంది, కానీ నిజం కానిది ఎప్పుడు సమానంగా ఉండదు. అంచేది నువ్వు ఆ దొంగనేని తొలగించుకోవడానికి ప్రార్థనలు, పూజలు, ధ్యానాలనే అయితే దాన్ని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. ఒక మాట మీరు చెప్తానంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఒక్క మాట మీరు జ్ఞాపకం పెట్టుకుని మన ఇక్కడి నుంచి డిస్పర్స్ వెళ్ళిపోయినా పర్వాలేదు. దేహం ఎంత నిజం కాదు, మన దేహం పుడుతుంది పెరుగుతుంది దేహం చనిపోతాను. దేహం ఎంత నిజం కాదు మనకు వచ్చి తలంపులు కూడా అంతే నిజం కాదు. మనకు అనేక రకాల తలంపులు వస్తాయి. ఉదయం లేచిన మరియు సాయంత్రం నిద్రపోయే వరకు తలంపులు వస్తాయి. ఒకటి తలంపులు లేకుండా ఎప్పుడు ఉంటాం మనం? తలంపులు లేకుండా నిద్రలో ఉంటాం. ఇంకా ఉదయం లేచిన మరియు సాయంత్రం పడుకునే వరకు ఏంటి? తలంపులే. సాయంత్రం నిద్రపోయే వరకు తలంపులే. తలంపులు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. తలంపులు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. మంచి తలంపులు వస్తూ ఉంటాయి, చెడు తలంపులు వస్తూ ఉంటాయి. అన్ని తలంపులు వస్తూ ఉంటాయి. మంచి తలంపులు వస్తూ ఉంటాయి, చెడు తలంపులు వస్తూ ఉంటాయి. మొత్తం అన్ని తలంపులు అసత్యాలు. దేహం ఎంత అసత్యమో నీకు వచ్చి తలంపులన్నీ కూడా అసత్యం. ఇంకా తలంపులన్నీ ఎక్కడ వస్తున్నాయి? నిజానీళ్ళకి వస్తున్నాయి, దొంగ నీళ్ళకి వస్తున్నాయి. ఈ ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకుంటే మీకు ఏమి లేదు, శాంతిగా ఉంటారు. మన దేహం ఎంత నిజమో, మన పరిసరాలు ఎంత నిజమో, మనకు వచ్చే తలంపులు కూడా అనేది. మనకు ఒకసారి మంచి తలంపులు వస్తున్నాయి, చెడు తలంపులు. మంచి తలంపులు ఏమో బంగారపు సంఖ్యలు, చెడు తలంపులేమో వినపు సంఖ్యలు. దానికి ఆధారం దొంగనే, దీనికి ఆధారం దొంగనే. అంటే దేహం ఎంత అసత్యము, తలంపులు కూడా అంతే అసత్యం. నీకు ఏ తలంపు వచ్చినా దుఃఖం తీసుకొస్తాం. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. ఎవరు పరమేశ్వరుడు చెప్తున్నాడు కదా, సర్వేశ్వరుడు ఈశ్వరుడు గీతలో చెప్పాడు, స్వకామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. అవి రజోగుణంలోంచి పుడుతున్నాయి. ఏ కామము క్రోధము అవి రజోగుణంలో పుడుతున్నాయని చెబుతూ శాస్త్రం కామం ఎలా ఉంటుంది, క్రోధం ఎలా ఉంటుంది అని రంగులు కూడా చెప్పారండి. మీ బట్టలు మన అందరి బట్టలకి రంగులు ఎలా ఉన్నాయో శాస్త్రంలో కామక్రోధాలు కూడా రంగులు కూడా చెప్పారు. క్రోధం ఏమో ఎర్రగా ఉంటుంది. ఏదైతే మన మనస్సుతోటి గ్రహించలేమో, ఏదైతే మన ఇంద్రియాలతోటి గ్రహించలేమో అదే శాస్త్రం చెబుతుంది. నీ తెలిసింది శాస్త్రం చెప్పడం ఎందుకు? నీ తెలియదు కాబట్టి శాస్త్రం చెబుతాంది. అంటే గీతలో ఏమన్నాడంటే నీ ఇంద్రియాలు ఎలా చెబితే అలా వినకు, లేకపోతే నీ మనస్సు ఎలా చెబితే అలా వినకు. శాస్త్రం ఎలా చెబుతా అంటే అలా జీవించడం, అలా ప్రవర్తించడం నేర్చుకో. శ్రీ సాయిబాబు ఒక మాట అన్నారు, ఇతరుల ప్రవర్తన గురించి విమర్శించే బదులు నీ ప్రవర్తన నువ్వు చక్కదిద్దుకుంటే సరిపోతుంది కదా అన్నారు. ఈ బాబా గారు చెప్పారు, ఇతరుల ప్రవర్తన గురించి విమర్శించే బదులు నీ ప్రవర్తన సరిగ్గా ఉండేసిందే, నీ ప్రవర్తన నీ బిహేవియర్ సరిగ్గా ఉండేడ్చిందే. ఇతరుల ప్రవర్తన గురించి నువ్వు విమర్శించే బదులు నీ ప్రవర్తన నువ్వు సరి చేసుకో, నువ్వు బాగుపడతావు, ఉత్తమ జన్మలు వస్తాయి, మోక్షం వస్తుంది. నీ ప్రవర్తన సరిగ్గా ఉండే ఇతర ప్రవర్తన విమర్శించడానికి, ఇతరులను విమర్శించడానికి నీ ప్రవర్తన సరిగ్గా ఉండే, నీ ప్రవర్తన సరి చేసుకో. ఇతరుల ప్రవర్తన గురించి విమర్శిస్తా అంటే నీ ప్రవర్తన గురించి సరి చేసుకునే టైం ఉండదు నీకు. చాలు ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. అంటే నీ ప్రవర్తన సరి చేసుకుని, నీ బిహేవియర్ సరి చేసుకుని నువ్వు బాగుపడటానికి నువ్వు చూసుకో. ఇతరులు కూడా నీకెందుకు? మానవుడికి ఒక 100 చెడ్డ గుణాలు ఉన్నాయని కొన్ని మాట వలసి అనుకోండి, వస్తే ఇవన్నీ కామక్రోధాల్లోంటే వస్తాయి. మనం కూడా తెలుస్తుంది కోపంగా మనం మాట్లాడేప్పుడు కోపంగా మాట్లాడుతున్నాం, శాంతిగా మాట్లాడుతున్నాం, తెలుస్తూ ఉంటుంది. అది క్రోధం ఎలా ఉంటుందని చెప్పారు శాస్త్రంలో, ఎలా ఉంటుందని చెప్పారు. మరి కామం ఎలా ఉంటుందని చెప్పారు? కామం నల్లగా ఉంటుందని చెప్పారు. రెండు ఎందులోంచి వస్తున్నాయి? రజోగుణంలోంచి వస్తున్నాయి. ఈ రజోగుణంలోంచి తమగుణంలోంచి నువ్వు బయటపడాలి, లేకపోతే ఆ చక్రం నేను విడిచిపెట్టదు. ఏది శరీరాలు రావటం పోవటం, జన్మించటం మరణించటం, మరణించటం జన్మించటం, ఈ చక్రాలు, ఈ చక్రంలోంచి మనం బయటపడడం. రజోగుణంలోంచి తమగుణంలోంచి బయటకు రాకపోతే ఈ జన్మ మరణ చక్రంలోంచి మనం బయటపడలేం. ఆ బయటపడాలంటే ఆ రెండు గుణాలలోంచి మనం బయటపడాలంటే సత్వగుణం అభివృద్ధి చేసుకోవాలి, సాత్విక బుద్ధి అభివృద్ధి చేసుకోవాలి. ఆ సత్వగుణం మనం బతిమాలితే రాదు, ఎప్పుడో వస్తుంది జీవితంలో. 4 రోజులకోసారో 5 రోజులకోసారో సత్వగుణం వస్తుంది. వచ్చినప్పుడు దాని కాళ్ళు పట్టుకుని అది ఎక్కువసేపు ఉండేటట్టు చేసుకోవాలి, అది నిలకడగా ఉండేటట్టు చేసుకోవాలి. ఎవడైతే జ్ఞాన సముపార్జనకి జ్ఞానం కావాలని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు ఆ సత్వగుణాన్ని నిలకడగా పెంచుకోవాలి. వస్తుంది, ఎప్పుడు వస్తుంది, వచ్చింది పెర్మనెంట్ గా ఉండేటట్టు చేసుకోవాలి ఆ సత్వగుణాన్ని. సత్వగుణం ఉంటే మనకి ఏకాగ్రత వస్తుంది, చదువు వస్తుంది, తెలివి వస్తుంది, వివేకం వస్తుంది, సహనం వస్తుంది, హృదయ మెక్కలు ఒత్తిడి పెరుగుతాయి. గురువు అడ్రస్ మనకు తెలియకపోయినా మన అడ్రస్ గురువుకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఈ శరీరం చనిపోయిన తర్వాత మనం ఎక్కడున్నా గురువు ఆయన మీద మనకు ప్రేమ కలగ చేసుకుని, ఆయన మీద మనకు ఆకర్షణ కలగ చేసుకుని, ఆయన ధ్యానం చేసి ఆయన పూజ చేసిలా చేసి మనల్ని తరింపు చేసే శక్తి కూడా గురువు ఇస్తాడు. వాడే సద్గురువు. ఇప్పుడు శిరీ బాబా ఉన్నారనుకోండి, ఆయన ప్రేమించాలి, ప్రేమించాలనుకుంటే ప్రేమించగలమా? ఆ ప్రేమించే శక్తి కూడా ఆయనకి ఇవ్వాలి. ఆయన రూపాన్ని ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలంటే చేయగలమా? ఆ ధ్యానం చేసే శక్తి కూడా ఆయనే ఇవ్వాలి. మోక్షం కావాలి, మోక్షం కావాలంటే ఇస్తాడా? అది ఇస్తే మనం పుచ్చుకోవడానికి పనికి వస్తుంది, కానీ మనం డిమాండ్ చేసి తెచ్చుకునేది కాదు. అంటే మీకు అర్హత ఉంటే, మీకు యోగ్యత ఉంటే, మీరు పవిత్రులైతే, మీకు ఏకాగ్రత అయితే, మీ హృదయం నిర్మలంగా ఉంటే, మీ హృదయం శుద్ధంగా ఉంటే, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మోక్షం మీ ఇంటికే వస్తుంది. నేను కూడా చాకరీ చేస్తున్నానన్నాడు షిరిడీ సాయిబాబా, నాకు చాకరీ తప్పటం లేదన్నాడు. నాకు చాకరీ తప్పటం లేదు అన్నాడు బాబా. ఇదేంటండి స్వామి, నీకు చాకరీ ఏంటంటే, ఎవడో హృదయం అయితే పవిత్రంగా ఉంటుందో, ఎవడో అయితే పవిత్రులో, ఎవడైతే నిర్మలంగా ఉంటారో, వాళ్ళకి సేవ చేయకుండా నేను ఉండలేను అన్నాడు బాబా. నాకు చాకరీ తప్పటం లేదు, నాకు కూడా చాకరీ తప్పటం లేదు. ఎవడైతే పవిత్రులో, ఎవడైతే నిర్మలంగా ఉంటారో, హృదయంలో ఎవడైతే పరమ పవిత్రులో ఎప్పుడూ సర్వకాల సర్వావస్థల్లో నిశ్చలంగా నిర్మలంగా ఎవరు ఉంటారో, వాళ్ళకి చాకరీ చేయటం తప్పటం లేదు, నాకు చాకరీ తప్పటం లేదు, వాళ్ళకి నేను సేవ చేయవలసిందే. ఆ హృదయంలో ఉన్న సౌందర్యానికి లొంగిపోయి వాళ్ళకి నేను దాసు అవ్వవలసిందే అన్నాడు బాబా. అందులో చెప్తాడు కరుణాహృదయం కంపాషన్ గురించి, ఆ మెరిషి గురించి చెప్తాడు బాబా. ఒక చోట ఎన్న పోసకే నిప్పు తగిలింది అనుకోండి, అది కరగకుండా అది లాగదు, కరిగిపోతుంది. అదేవిధంగా ఇతరులు బాధపడతాయంటే సడన్ గా సత్పురుషు హృదయం కలుగుతున్నట్టు, వాడికి నేను చాకరీ చేస్తున్నారన్నాడు. ఎంతో కొంత సాధన చేస్తున్నాను, బాగా చేస్తున్నానని చెప్పలేను, ఏదో నా చెప్పలేదు నేను పడుతున్నాను, ఎంతో కొంత చేస్తున్నాను. అది చేసేటప్పుడు ఒకసారి సంతోషం వస్తుంది, ఒకసారి భయం వస్తుంది, ఒకసారి నా సాధన పరిస్థితి ఎలా ఉంది, ఏదో నా చెప్పలే నేను పడుతున్నాను. ఒకసారి ఇంకేదో భయం కలుగుతుంది, ఒకసారి సంతోషం కలుగుతుందంటే, కొన్ని ఆ సంతోషం ఎవరికి వస్తుంది, ఆ భయం ఎవరికి వస్తుంది, ఆ వికారం ఎవరికి వస్తుంది, ఈ దొంగ నేనకు వస్తుంది, ఆ దొంగ నేను ఎవడన్న ప్రశ్న ఎందుకు చేసుకో. రెడీ సాయిబాబా ప్రాక్టికల్ మ్యాన్, ఆయన జ్ఞాని కానీ ప్రాక్టికల్ మ్యాన్. మీరు అందరూ ఎలా కూర్చున్నారనుకోండి, ఒక జేబులో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 100 రూపాయలు ఉన్నవాడిని ఏం అడిగోడు కాదు. ఒకటి జేబులో 5 రూపాయలు ఉన్నాయనుకుంది, ఎలా నీ జేబులో 5 రూపాయలు, 3 రూపాయలు ఎలా పడయ్యాను వాడు. ప్రాక్టికల్ అడిగేసేవాడు ఆయన. ఇలా కూర్చున్నారనుకోండి మీరు, ఒకటి జేబులో 100 రూపాయలు ఉంటే ఆయన అడిగోడు కదా, ఇంకోటి జేబులో 5 రూపాయలు ఉన్నట్టు నీ జేబులో 5 రూపాయలు ఉన్నాయి, చూసుకో 3 రూపాయలు ఎలా పడయ్యాను. అంటే అర్థం ఏంటి, ఈయన ఎవడైతే అడుగుతున్నాడు వాడు పరమలోభి అంటే వాడికి ఇవ్వటం నేర్చి నేర్పడం కోసం. వాడు డబ్బు ఉంటుంది పరమలోభిత్వంగా ఉంటాడు ఒకడు, వాడికి ఆ లోభిత్వం పోతేనే కానీ మోక్షం రాదు. అంటే ఎవరికైతే పరమ లోభిత్వంగా ఉంటాడో వాడిని దగ్గరికి కేటాయించి అడుగుబాటు, నీ దగ్గర నీ జేబులో ఎంత, ఆ చెప్పేసి వాడికి జేబులో ఎంత ఉందో నాకు ఇంత పడగా. ట్యాప్ ద రిచ్ ప్యాట్ ద పూర్, అంటే ఆ ఇచ్చే అలవాటు లేని వాడు అడిగేవాడు ఎంతో కొంత అక్కడికి వస్తున్నాడు కదా స్టేజ్ మీదకి. ఆ డబ్బు ఎవడైతే నిజంగా ఇబ్బంది పడుతున్నారో ఆయనకు తెలుసు, వాడికి ఇచ్చేవాడు. సాయంత్రానికి అయిపోయింది, అది బాబా పద్ధతి, ప్రాక్టికల్ మ్యాన్. అంటే నేను నీ సంసారం పాడు చేసుకోమని చెప్పింది కాదు బాబా, నీకున్న దాంట్లో ఇబ్బంది పడేవాడితోటి ఎంత కొంత షేర్ చేయి, అంతేకాదు నీ సంసారం పాడు చేసుకోమని కాదు. అంటే లోభిష్టం కూడా నరక ద్వారాల్లో ఒకటి, లోభిష్టం కూడా నరక ద్వారాల్లో ఒకటి. ఆ ప్రాక్టికల్ గా అలా చేయించుకోవడం, ఎవరు దిశ ఇప్పుడు ఇచ్చాడు బాబా అది, అంటే దాని ప్రాక్టికల్ మ్యాన్. ఒకసారి బాబా దగ్గరికి ఎవరో, బాబా దగ్గర ఎవరో కూర్చుని తరుడు పరిశ్రమ విమర్శిస్తున్నాడు. సర్వసాధారణంగా ఇద్దరు కూర్చున్నప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరు ముందు మంత్రుల కింద మూడోళ్ళని తిట్టుకుంటూ ఉంటారు. ఆ ఇద్దరు ఎవరు సర్వసాధారణంగా లోకంలో ఉంది, సుబ్బమ్మ ఎల్లమ్మ కలిసిందనుకోండి, పుల్లమ్మ గురించి చెబుతుంది. ఈ సుబ్బమ్మ ఎల్లమ్మ కూర్చున్నారనుకో వాళ్ళిద్దరి గురించి చెప్పుకొచ్చింది కదా, మనం ఎలా బాగుపడాలని పుల్లమ్మ గురించి చెప్పుకుంటారు. అలాగే బాబా దగ్గర కూర్చుని ఎవరో చెబుతున్నాడు, ఎవరిని విమర్శిస్తున్నాడు, తరుడు పెరసల్ని విమర్శిస్తున్నాడు. బాబా ఏం మాట్లాడి శ్రద్ధగా వెళ్ళాడు. ఆ ఇటువంటి రోడ్డు ఉంది పక్కనే, ఆ రోడ్డు అంటే చంటి పిల్లవాడు అక్కడ మల విసర్జన చేశాడు. ఓ చంటి పిల్లవాడు అక్కడ మల విసర్జన చేశాడు. చేస్తే ఆ మల విసర్జన అయిపోయింది, చంటి పిల్లవాడు లెగిసిపోయాడు. అక్కడ 2 నిమిషాలకు వచ్చి పంది ఆ మలం తింటాను, పంది ఆ మలం తింటాను. అంతకుముందు తరుడు పెరసల్ని విమర్శించాడు, దగ్గరికి చేకేశాడు, దగ్గరికి చేకేసి ఆ పందేమో ఆ మలం తింటుంది, ఇంతవరకు ఎవడినైతే నా దగ్గర తిట్టావో వాడు మలం నువ్వు తింటున్నావు. ఇది బాబా టీచింగ్. అలా ప్రాక్టికల్ గా చేసి చూపించేవాడు అన్నమాట టీచింగ్. అది ఇంకో మాట చెప్పాడు, అందరూ హనుమంతుడేమో నిరంతరము రాముణ్ణి ఆరాధించాడు, మనం హనుమంతుని ఆరాధిస్తే సరిపోతుంది. నిజమైన నేను సన్మానాలు ఎందుకు, ఈ ఊరేగింపులు ఇవన్నీ కూడా ఎవరికి, దొంగరానికి. ఈ దొంగ ఇదే భగవాన్ చెప్పారు, ఇదే చెప్పి చెప్తాను సింహాచారం. ఈ దొంగలకు ఆశ్చర్యం 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ బల తీసేశారనుకోండి, ఈ బల తీసేస్తే నేను ఏమవుతాను, కింద పడిపోతాను. ఈ బల తీసేశారనుకోండి, మీరు కింద పడండి అని నన్ను అడగక్కడ ఎలానే పడిపోతాను. ఈ బల సపోర్ట్గా ఉంది నేను. ఈ బల తీసేసిన తర్వాత మీరు కింద పడడం అడగడం ఎలాగైనా కింద పడిపోతాను. ఈ దొంగలకు రెండు ఆశ్చర్యాలు ఉన్నాయని చెప్తారు. ఈ ఫండమెంటల్ భగవాన్ ఏం చెప్పారంటే, నీ దొంగనానికి రెండు ఆధారాలు, ఒకటి నీ దేహం, రెండు నీ దేహానికి పెట్టిన పేరు. తల్లి కడుపులోంచి దేహం వస్తుంది, తల్లి కడుపులోంచి శవం వచ్చాడు, దానికి ఒక పేరు పెడతారు. ఎల్లమ్మనో సుబ్బమ్మనో పొల్లయ్యనో ఏదో పేరు పెడతారు దానికి. ఆ దేహాన్ని, ఆ దేహానికి పెట్టిన పేరుని ఆశ్రయించుంటుంది. అది ఏది? దొంగనేని. దొంగనేని దేన్ని ఆశ్రయించుంటుంది అంటే, రమణ మహర్షి గారి నిజ్యా నేను అంటున్నారు, మనం దొంగనేని అంటున్నాం, భాష మార్చేస్తున్నాం మనం. రమణ మహర్షి గారు ఏమన్నారు? నిజానేని అన్నారు. మనం ఏమంటున్నాం? దొంగనేని అంటున్నాం. దొంగనేని అంటే ఇంకా బాగా అర్థం అవటం కోసం. ఈ దొంగనేనికి ఆశయం ఏంటి? ఒకటి దేహము, రెండు పేరు. అంటే ఏదైనా పని చేస్తే మనకు పేరు వస్తుందంటే చేస్తాం, లేకపోతే ఏదైనా పేరుకి పేరు వస్తుందంటే ఆ పని మనం చేస్తాం. తర్వాత ఈ దేహానికి కూడా దృష్టిలో పెట్టుకుంటాం. దేహానికి పేరు అంటే దేహం ఉన్నవాడికి పేరు కానీ, దేహం ఉన్నవాడికి పేరు, దేహం ఉన్నవాడికి లోకం కానీ, దేహం లేని వాడికి పేరు లేదు, లోకం లేదు. దేహం ఉన్నవాడికి ఒక పేరు, ఈ శవానికి పేరు పెడతారు. ఆ శవం ఉన్నవాడికి లోకం, శవం లేని వాడికి లోకం ఏంటి? అంటే వాడు ఏం చేస్తాడు? ఈ దొంగని కాదు, పేరుని బట్టి, శవాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తారనుకోండి, ఎవరికి శవాన్నే కదా, ఎవరన్నా పొగిడినా ఆ శవాన్ని. మరి నీకెందుకు బాధ వస్తుంది? దొంగలేని దేహాన్ని నేనంటాను. దొంగలేని తప్పుకుంటే నేను ఎవరైనా పొగిడినా ఏమనిపించదు, విమర్శించినా ఏమనిపించదు. అంటే ఈ దొంగలేని రెండాటిని పట్టుకుని ఉంటాను. ఏ రెండాటిని? దేహాన్ని, శవాన్ని, శవానికి పెట్టిన పేరుని. ఆ రెండు ఓడబెడితే ఇంకా దొంగలేనికి ఆశ్రయం ఉండదు. దాని అంతరం రేపు పోతుంది. ఇంకా విచారణ అక్కర్లేదు, దాని గురించి ధ్యానం చేయక్కర్లేదు. అంటే దొంగలేనికి రెండు ఆశ్రయాలు. ఏ రెండు ఆశ్రయాలు? ఒకటి రూపం, రెండు పేరు. ఒకటి రూపం, రెండు. ఆ రూపాన్ని, పేరుని మీరు తప్పించేస్తే దొంగనేనికి ఇంకా ఫుడ్ సప్లై కట్ అయిపోతుంది, ఇంకా ఆశ్రయం ఉండదు. దాని అంతా అదే పడిపోతుంది. దాని అంతా అదే ఎలా పడిపోతుంది అంటే, పదవాంగ లోతు గొయ్యి తీసి బెడ్డ పడేసారు, ఇక్కడ బెడ్డ ఎంత తీవ్రంగా పడుతుంది కిందకి, అలాగే ఈ దొంగనేను ఈ రెండాటిని తీస్తే దొంగనేను కూడా అంత తీవ్రంగా పడిపోదు, గోతిలో గెలి పడిపోతుంది. ఆశ్రయం తక్కింది. ఆశ్రయం తక్కువ భగవద్గీత రోజు పారాయణం చేస్తాం, ఉపనిషత్తు రోజు పారాయణం చేస్తాం అంటే అది కుదరదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు నీ హృదయంలో ఉన్నానని. భగవద్గీతలో ఉన్నానని చెప్పలేదు, భగవద్గీతలో చెప్పాడు నీ హృదయంలో ఉన్నాను. ఏమి నేను లేననుకుంటున్నారు, ఉన్నాను. నీకు తెలియకపోయినా ఉన్నాను, తెలిసినా ఉన్నాను. ముందు ముద్దబ్బాయిలాగలేను, ధనుసులాగలేను. నీ దేహాన్ని దైవరైవంగా అయితే కారు నడుపుతున్నాడు. నీ దేహాన్ని ఎప్పుడు ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ఉండాలో, నీ చివరి శ్వాస ఎప్పుడు జరగాలో, నీ దేహాన్ని నేను కంట్రోల్ గారు చేసి నీ లోపల మిమ్మల్ని డ్రైవ్ చేస్తున్నాను. నీ దేహాన్ని నడిపే డ్రైవర్ లేను. నీకు బయట చూపే కానీ లోపల చూపు లేదని చేత నేను కనపడటం లేదు ఉన్నా నీకు. అసలు అసలు వస్తువును తెలుసుకుంటే, బ్రహ్మమును తెలుసుకుంటే, ఈ దేహం, ఈ దేహం యొక్క ప్రారంభం మిమ్మల్ని ఏమి చేయలేదు. నేను ఎలా నడిపినా అది మిమ్మల్ని ఏమి ముట్టుకోలేదు. ఈ దేహ ప్రారంభాన్ని బట్టి నడుపుతా నడపటం. కానీ నీకు ఆత్మజ్ఞానం కలిగింది అనుకోండి, బ్రహ్మజ్ఞానం కలిగింది అనుకోండి, అది ఎందుకు వచ్చిందో, అది పని చేసుకుంటుంది చనిపోతుంది, ఆ ఘోర మనకేలా అనిపిస్తుంది. అంటే ఈశ్వరుని కూడా దాటి వెళ్ళిపో, ఈశ్వరుడు కూడా మిమ్మల్ని ఏం చేయలేడు. అది జ్ఞానం యొక్క వైపు. ఏ వికారం రాని, సంతోషం రాని, కోపం రాని, ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి? ఎవరికి వస్తున్నాయి? ఈ దొంగలేనికి వస్తున్నాయి. ఈ దొంగలేని ఎవరు అని విచారణ చేయి. విచారణ చేస్తే అది ఎక్కడ ఉదయిస్తుంది? అక్కడికి వెళ్ళిపోతుంది. అది ఉదయించిన చోటు చూసిన వెంటనే నశిస్తుంది. ఈ నిజానేని ఎక్కడైతే ఉదయిస్తుందో ఆ ఉదయించిన చోటు అది చూస్తేనే కానీ నశించదు. వెయ్యి జన్మలెచ్చిన కృష్ణ ఎవడు? అభిమానము లేనివాడు. అంటే మీకు కూడా అభిమానం పోయిందనుకోండి, దేహాభిమానం మీరు కూడా విష్ణు అయిపోతారు. అంటే అంతటా వ్యాపించిన వస్తువు మీరు స్వరూపంగా వ్యక్తమవుతుంది, వాడే విష్ణు. విజ్ఞాన గమ్య ఎలాగా జ్ఞానము, జ్ఞానం సంపాదిస్తే జ్ఞానం వల్ల పొందబడేవాడు మాత్రమే భగవంతుడు. ఆ జ్ఞానం సంపాదించడం నువ్వు జపం చెయ్యి, జ్ఞానం చెయ్యి, చెయ్యి. మీరు ఏ ప్రక్రియలో, ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా జ్ఞానం సంపాదించాలి. ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం సముపార్జన ఉన్నవాడికి మాత్రమే ఈశ్వరుడు పొందబడతాడు. నేను అక్కడ నుంచి కట్టించాను, ఇక్కడ గోడ కట్టించాను అంటే దేవుడు కనపడ్డమే. నువ్వు వస్తే రావచ్చు, అది వేరే విషయం. ఈ నలకొక్క దగ్గర నుంచి తెలకొక్క దగ్గరికి వెళ్తారు. నీకు నిజమైన సుఖం సత్యం తెలుసుకుంటేనే కానీ నీకు సుఖం లేదు, సత్యం తెలుసుకుంటేనే కానీ నీకు శాంతి లేదు. అంటే నీ సాధన మధ్యలో ఆక్కనవు, నువ్వు మధ్యలో ఆగొద్దు. ఆ సత్యానుభవం, ఆత్మానుభవం, బ్రహ్మానుభవం, ఆ నిజానుభవం కలిగే వరకు నువ్వు ప్రయాణం చేస్తూ ఉండవలసిందే, సాధన చేస్తూ ఉండవలసిందే, మధ్యలో ఆగొద్దు. ఇప్పుడు మీరు చిన్నపిల్లల దారిలు ఏది కనిపిస్తే అక్కడ నుంచుని పోతారు వాళ్ళు. పాపం వాళ్ళు ఏ పని మీద మీరు వాళ్ళని పనిపడేది మర్చిపోతారు వాళ్ళు. మనం కూడా భగవంతుడు ఏ పని మీద మనకి ఈ భూమి మీదకి పనిపడే పని పూర్తిగా మర్చిపోయాం. లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి, ఏదో ఆకర్షణలో పడిపోతున్నాం గమ్యానికి చేరటం. అంటే ఆధ్యాత్మికంగా మనం కూడా చిన్న పిల్లలం, ఆధ్యాత్మికంగా మనం కూడా చిన్న పిల్లలం, బుజ్జి దాడం, బుజ్జి బుజ్జి చిన్న చిన్న పిల్లలం ఎవరు ఆధ్యాత్మికం. అంటే నీకు అనుభూతులు కలగటంలో దోషం లేదు, ఏదో అనుభూతులు కలగవచ్చు, దేవుడికి నీకు దర్శనం ఇవ్వచ్చు, నీ కోరికలు నెరవేరవచ్చు, అక్కడతో ఆగిపోవద్దాను. నీకు ఏదైనా కొన్ని అనుభవాలు కలగవచ్చు సాధన చేసేటప్పుడు, నీకు మహిమలు చేసే శక్తి కూడా నీకు రావచ్చు. నువ్వు అక్కడితో ఆగిపోవద్దు, నువ్వు అక్కడితోటి ఆగిపోవద్దు. ఇక్కడ నుంచి మీరు మెడ్రాస్ ప్రయాణం పెట్టుకున్నారనుకోండి, గుడివాళ్ళు ఆగిపోవద్దు అని ఇక్కడ చెప్పింది భగవాన్. అది నీ ప్రయాణంలో గుడివాడు కనిపిస్తుంది కానీ గుడివాళ్ళు దిగిపోవద్దు, అక్కడ పెసరెట్లు అమ్ముతున్నారని. మీరు పెసరెట్లు అమ్ముతున్నారని గుడివాళ్ళు దిగితే రైలు వెళ్ళిపోతుంది, అది ఏదో ఆకర్షణలో పడిపోయి ఆకర్షణలో ఉంటుంది, మనస్సు శరీరం చనిపోతుంది. అది డెస్టినేషన్ మిస్ అవ్వద్దు, మీరు డెస్టినేషన్ మిస్ అవ్వచ్చు, గోల్ మిస్ అవ్వద్దు. ఏం హై అండ్ ఏం హెల్త్ హైయెస్ట్, మధ్యలో నీకు అనేక అనుభవాలు జరుగుతూ ఉంటాయి. నీకు ఏదో గౌరవాలు చేస్తూ ఉంటారు, లేకపోతే సన్మానాలు చేస్తూ ఉంటారు, లేకపోతే నీకు మహిమలు చేసే శక్తి రావచ్చు, నీకు ఇతరులకు మహిమలు చేసి చూపించే శక్తి రావచ్చు. నువ్వు నోటంటే ఏ మాట అయితే మీరు ఆ మాట జరిగే శక్తి కూడా మీకు రావచ్చు, ఎనైనా రావచ్చు మీకు, ఎనైనా. అక్కడితో ఆగొద్దు, అవన్నీ మజిలీలు. ఎక్కడైనా సాధన చేసేటప్పుడు అనేక మహిమలు మీకు కూడా రావచ్చు, అక్కడతోటి మీరు ఆగొద్దు, వాటి మాయలో మీరు పడవద్దు. మీకు రోగాలు తగ్గించే శక్తి కూడా రావచ్చు, వస్తే రాని ఉండి అక్కడ, అది కూడా నిజం కాదు. అందుచేత మీరు ఆ గమ్యం, ఆ మోక్షానుభవం పొందాలి, ఆ మోక్ష సుఖం పొందాలి, నిర్వాణ సుఖం పొందాలి. ఈ ఆవరణ లేని దోషం, మలదోషం, మలాన్ని ఛేదించుకుంటూ ఆవరణ దోషం ఛేది, మలం అంటే ఇక్కడ విసర్జించే మలం కాదు, దుడ్డి. మలదోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం. మలదోషం అంటే పూర్వజన్మల్లో మనకున్న దోషాలన్నింటికి ఒక పేరు పెట్టారు, దాన్ని మలదోషం, విక్షేప దోషం. కొంతమందికి శరీరం ఎక్కడ ఉంటుంది, శరీరం ఒక చోట ఉంటుంది, మనస్సు ఒక చోట ఉంటుంది. శరీరం ఏమో చదువుకునే గదిలో ఉంటుంది, మనస్సు ఏమో టీవీ దగ్గర ఉంటుంది, పేరే పెట్టచ్చు టీవీ. దాన్ని ఏమంటారు, విక్షేప దోషం. శరీరం ఒక చోట ఉంటుంది, మనస్సు ఒక చోట ఉంటుంది, దాన్ని విక్షేప దోషం అంటారు. అంటే విక్షేప దోషం లేని వాడికి శరీరం ఎక్కడుందో మనస్సు అక్కడ ఉంటుంది. ఈ లోకంలో సాధించాలన్నా, పరలోకంలో మీరు ఏదైనా సాధించాలన్నా ఏముండాలి, ఏకాగ్రత ఉండాలి. బాబా అంటాడు, నీకు ఏకాగ్రత లేకపోతే కూర్చొని బాధపడకు, ప్రయత్నం చేసి దాన్ని సాధించు, దాన్ని ప్రయత్నం చేసి సాధించు, బాధపడద్దు ఏకాగ్రత లేదు ఏకాగ్రత లేదని, ప్రయత్నం చేసి సాధించు. నువ్వు సోమరతనంగా ఉండొద్దు, నువ్వు సోమరతనంగా ఉండొద్దు, ఏదో ఒక మంచి పని చేస్తూ ఉండు, దానివల్ల నీకు శాంతి కలుగుతుంది, జ్ఞాన సముపార్జన చేయాలనే బుద్ధి కలుగుతుంది. వాడు ఏం మంచి చేయడు, విచారణ చేయడు, ధ్యానం చేయడు, పూజ చేయడు, వాడికి శాంతి కావాలంటాడు. వాడు ఏం చేయడు, వాడికి శాంతి కావాలంటాడు. ఏదో ఒక చిన్న మంచి పని, మంచి పని చేసినా మీకు శాంతి కలుగుతుంది. చాలా మంది అంటారు మాకు శాంతి లేదు, శాంతి లేదు. నువ్వు ఎప్పుడైనా మంచి చేస్తే కదా శాంతి కలుగుతాను. మీకు శాంతి కావాలన్నా బాబా అంటాడు, మీకు శాంతి కావాలన్నా, ధనం కావాలన్నా, లేదా కీర్తి కావాలన్నా, యశస్సు కావాలన్నా, పరమేశ్వరుని ఆరాధించడంలో ఆరాధించడంలో పొరపాటు చేయకండి. అంటే మీ ఆరాధనలో పొరపాటు ఉంటే మటుకి మీకు కీర్తి రాదు, ధనం రాదు, గౌరవం రాదు, ఏమీ రాదు. ఆరాధనలో పొరపాటు ఉండకూడదు, ఆరాధనలో హోల్ హార్టెడ్ గా చెయ్యాలి. నువ్వు ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, నువ్వు చేసే పని కాదు భగవంతుని చూసేది, నువ్వు మాట్లాడే మాట కాదు భగవంతుని చూసేది. ఆ పని చేసినప్పుడు, ఆ మాట మాట్లాడేప్పుడు నువ్వు హృదయం ఎలా ఉందో అది చూస్తాడు భగవంతుడు. ఆ హృదయం కనుక వాడు ఏదైనా హృదయంలో నిర్మలంగా ఉండి నిశ్చలంగా ఉండి ఒక మాట మాట్లాడితే, ఒక పని చేస్తే వాడికి నేను చేతని చేస్తా అన్నాడు బాబా. మీరు ఒక మాట మాట్లాడతారనుకో, నా మాట దేవుడికి అక్కర్లేదు, ఆ మాట మాట్లాడేప్పుడు మీ హృదయం ఎలా ఉంది. మీరు పని చేస్తే ఆ పని చేసేటప్పుడు మీ హృదయం ఎలాగ, ఎందుకు చేస్తున్నారు ఆ పని, హృదయాన్ని చూస్తాడు, హృదయాన్ని బట్టి నీకు మార్పులు వేస్తాడు భగవంతుడు. మాటను బట్టి పనిని బట్టి కాదు, ఆ పని చేసేటప్పుడు ఆ మాట మాట్లాడేటప్పుడు హృదయం ఎలాగుంది అది ఆయనకు కావాల్సింది. భగవాన్ చెప్తున్నారు, కాదు నీకు నిజంగా ఆనందం వచ్చేసింది అనుకో, నీకు నిజంగా ఆనందం వచ్చేసింది అనుకోండి, లేకపోతే నీకు నిజంగా సంతోషం వచ్చేసింది అనుకోండి, అక్కడ కూడా నువ్వు ఆగొద్దు. ఈ ఆనందం ఎవరికి వస్తుంది, ఈ సంతోషం ఎవరికి వస్తుంది, ఈ పొంగి ఎవరికి వస్తుంది అని అక్కడ కూడా విచారణ చేయొద్దు. అది కూడా దొంగనేనుకో వస్తుంది. కాదు నీకు ఎప్పుడన్నా ఆనందం వస్తాననుకో, అది కూడా ఎవరికి వస్తుంది, అది దొంగనేనుకో వస్తుంది. అది ఆనందం ఎవరికి వస్తుంది, ఈ సంతోషం ఎవరికి వస్తుంది, ఈ గర్వం ఎవరికి వస్తుంది, ఈ అసూయ ఎవరికి వస్తుంది, ఎవరికి వస్తుంది, దొంగనేనుకో వస్తున్నాయి. ఆయన విడిచిపెట్టకు నువ్వు, వాడే సైతాను, వాడే సైతాను, వాడే మూల తలంపు, ఆడే అహం మృత్యు, సర్వ అనర్థాలకి వాడే కారణం. వాడు పోతేనే కానీ అనర్థాలు పావు, జన్మలు పావు, లోకాలకు యాత్రలు పావు. ఈ గోయుడు కనీయుడు తప్పదు. అంటే దొంగలేని నశించే వరకు, దొంగలేను నశించే ఒక కాలం నిజంగా మీకు దుఃఖం వదిలేని ఆనందం వచ్చేస్తాను అనుకోండి, సంతోషం వచ్చేస్తాను అనుకోండి, మన పని పూర్తి అయిపోయింది మన గమ్యానికి వెళ్ళిపోయాం అనుకోవద్దు. ఆ దొంగలేని తొంగలో తొక్కేసే వరకు మీరు గమ్యానికి వెళ్ళరు. ఆ దొంగలేనికి ఊపిరి ఉందనుకోండి, మళ్ళీ అది విజృంభిస్తుంది, మళ్ళీ అది విజృంభిస్తుంది. అది నశించే వరకు మీ సాధన విడిచిపెట్టద్దు. ఒకవేళ మీకు రోజులు బాగున్నాయనుకోండి, అన్ని అనుకునే అన్ని జరిగిపోతాయనుకోండి, ఇంకా మన పని చాలా బాగుంది అనుకోకండి. అది స్వప్న యంత్రనిజమో ఇది కూడా అంచేనిజం, స్వప్న యంత్రనిజమో ఇది కూడా అంచేనిజం. ఇందాక చెప్పిన ముఖ్యమైన పాయింట్ అది గుర్తుపెట్టుకోండి, అది ఒకటే సార్ ఇంకేం అక్కర్లేదు. నేను ఉడికే అంటే మీరు ఉడికే టైం కోసం చెప్తున్నాను విషయాలను. శరీరం ఎంత నిజమో మీకు వచ్చే తలంపులు కూడా అంచేనిజం. ఏ తలంపు రానది, తలంపులు కూడా నిజం కాదు, అది గట్టిగా మీ గుండెకి పట్టాలి. ఏ తలంపు రానివ్వండి, తలంపు మటుకి నిజం కాదు. ఇంకా తలంపు ఏ నేనికి వస్తున్నాయో అదే నిజం కానప్పుడు ఇదేలా నిజం అవుతుంది. తలంపు ఏ నేనికి వస్తుందో ఆ నేనే నిజం కానప్పుడు ఈ తలంపు ఎలా నిజం అవుతుంది. ఏ తలంపు వచ్చినా నిజం కాదు, సంతోషం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు. అది నీకు అర్థమైతే మీరు పునర్జన్మ లేదు, ఈ చక్రంలో నుండి బయటకు వచ్చేస్తాను. ఇప్పుడు మీరు నిజంగా ఇంటికాడ సాధన చేస్తున్నారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే మనకి వెళ్ళి దూరం అయిపోతున్నారేమో అనుకుంటారు. మీరు నిజంగా సాధన చేస్తున్నారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు మనకి దూరం అయిపోతున్నారేమో అనిపిస్తుంది, కానీ దూరం అవ్వరు, హృదయంలో సన్నిహితం అవుతారు. అది మీకు అర్థం కాక దూరం అయిపోతున్నారేమో అనిపిస్తుంది. బాబాగారు కూడా చెప్పేవారు, వాళ్ళు ఎవరో ఏదో అన్నారు, వీళ్ళు ఎవరో ఏదో అన్నారు, నువ్వు బాధపడదు. వాళ్ళు అన్నారని, వీళ్ళు అన్నారని నువ్వేం బాధపడదు. వాళ్ళ మీద నువ్వు వైరం పెట్టుకోవద్దు, వాళ్ళ మీద నువ్వు వైరం. ఇది బాబా గారు చెప్పింది, వాళ్ళ ఏదో అన్నారు, నువ్వులో అన్నారు, నువ్వేం భయపడద్దు, నువ్వేం బాధపడద్దు, వాళ్ళ మీద నువ్వు వైరం పెట్టుకోవద్దు. అలా నువ్వు వైరం పెట్టుకున్నా నీ మనస్సు వాళ్ళ మీదకి వెళ్ళదు. వాళ్ళు అన్నారని బాధపడ్డా నీ మనస్సు అందరి దృష్టి కలగదు, వాళ్ళ బాధకి వాళ్ళు వదిలే నీ పనేది నువ్వు చూసు. కానీ వాళ్ళు ఏదో అన్నారని నువ్వు అందులో ఇంటర్ఫీర్ అవుతావు అనుకో, అందులో చిక్కుకుంటావు అనుకో, నీ యాత్ర ఆగిపోతుంది. ఎప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీ శ్రేయస్సు కోరే వాళ్ళు మీకు సలహా చెప్తారు, మీ శ్రేయస్సు కోరే వాళ్ళు మీకు ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని మీకు సలహా చెప్తారు. మిమ్మల్ని విమర్శించేవాళ్ళు 190 మంది అసూయ మీద విమర్శించేవాళ్ళు. అంటే మీ విమర్శలు మీరు ఏమీ లెక్క పెట్టక్కర్లేదు. ఎందుకు మీరు ఏదైనా మీ ఇంట్లో మీరు అభివృద్ధిలోకి వస్తుంటే సమాజానికి మీ ఇంట్లో వాళ్ళకి మీ మీద అసూయ పడుతుంది. మీరు 4 అక్క చెల్లెలు అనుకోండి, అందులో ఒకళ్ళు అభివృద్ధిలోకి వస్తున్నారు అనుకోండి, మిగతా ముగ్గురికి అసూయ వచ్చేస్తుంది. ఇంకా అసూయ తొందరగా ఎందుకు వస్తుందంటే దానికి పెట్టుబడి పెట్టక్కర్లేదు. అయితే మీరు నిజంగా మీ శ్రేయస్సు కోరే వాళ్ళు ఇలా చేసుకోండి అలా చేసుకోండి మీకు జాగ్రత్తగా చెప్తారు, మీకు అర్థమే కాదు. మీ శ్రేయస్సు ఎవడైతే కోరో వాళ్ళే మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మీ శ్రేయస్సు కోరే వాళ్ళు మీరు పట్టించుకోవటం ఇది బాబా చెప్పి లాజిక్. మామూలుగా అందరి స్నేహితులే, మన ఇంటికాడ బాగుంది, మనకు ఆరో మన అన్ని విధాలా మన పరిస్థితి బాగుంది అనుకోని అందరి స్నేహితులే. మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోని కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడో కనపడదు, వాళ్ళు స్నేహితుల్లో కనిపిస్తారు. స్నేహితులు కాదు, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇజ్ ఏ ఫ్రెండ్ ఇస్ నీడ్. నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడే నీకు స్నేహితులు ఎవడో తెలుస్తుంది, కానీ కష్టమైనప్పుడు ఎవడు స్నేహితులే ఎవడు విరోధం నీకు తెలియదు. హృదయంలో నిర్మలత్వం ఉన్న వాళ్ళకి, హృదయంలో స్థిరత్వం ఉన్న వాళ్ళకి కొండ ఎంత స్థిరంగా ఉంటుందో అలాగే కొంతమంది స్థిరత్వంగా ఉంటారు. ఎది కాలేస్తే అటు పోరాళ్ళు. స్థిరత్వం కొండ ఎంత నిలకడగా ఉంటుందో హృదయం కూడా అంత స్థిరంగా ఉంటుంది కొంతమందికి. అలా హృదయంలో స్థిరంగా ఉన్న వాళ్ళకి, నిలకడగా ఉన్న వాళ్ళకి, నిశ్చలంగా ఉన్న వాళ్ళకి, వాళ్ళకి నేను చాకరీ చేస్తాను. అంటే వాళ్ళ పని నేను చేసి పెడతాను. బాబాగారు చెప్పిన మాటలు ఈ మాట నాకు బాగా గుండెకు పట్టింది. అంచేత నాకు అన్ని బాగానే ఉన్నాయండి, అన్ని సర్దుకుంటున్నానండి. ఈ సాధకుడు ఏమంటున్నానంటే మీరు చెప్పినట్టు అన్ని సర్దుకుంటానులేండి. కొన్ని లాభం వస్తే మీకు ఎక్కువ గర్వం పొందడం, నష్టం వస్తే బాధ పొందడం, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటానులేండి. కానీ ఈ మధ్య నాకు చావు అంటే భయం వేస్తాం అంటున్నాడు. ఎవరో ఒకటి చచ్చిపోతానంటే నేను చూస్తున్నాను, నాకు కూడా ఎలా చావు వస్తున్నావు, చచ్చిపోతే ఎలాగా. చాలా మంది చచ్చిపోతా ఉంటారు కదా, చూస్తూ ఉంటాం కదా మనం. అలాగే మనం కూడా చనిపోతామని నాకు అనిపిస్తుంది, నాకు భయం వేస్తుంది. అంటే చనిపోయితే ఇంక ఉండదు, లోకం కనపడదు, మలికిపురం కనపడదు, ఎలాగ ఏంటని చావు అంటే మటుకి భయం వేస్తుంది. ఆ భయం పోవటాలేదు, చావు భయం పోవటం చాలా కష్టం. అందుకే మనం చనిపోతామంటే డాక్టర్ ఎంత డబ్బు అడిగి ఇచ్చేస్తాం, రాయలూరు వెళ్తాం, హైదరాబాద్ వెళ్తాం, మద్రాసు వెళ్తాం, అపోలో హాస్పిటల్కి వెళ్తాం, ఉన్న నాలుగు ఎదురాలు అన్నీ డాక్టర్లకు ఇస్తాం. ఏం చేస్తాం, ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలని, ఈ శవాన్ని ఇలాగే నిలబెట్టుకోవాలి. చావంటే భయం వేస్తాం, నాకు నేతే సర్దుకుంటానండి, ఏదో లాభాలు నష్టాలు గౌరవాలు అగౌరవాలు ఇటువంటి సర్దుకుంటానండి. చావంటే మనకి ఎక్కువ భయం వేస్తానని ఇది ప్రశ్న. అంటే భగవాన్ అంటున్నారు నేను నిద్దట్లో కూడా భయం వేస్తాను అంటున్నారు. భగవాన్ అంటున్నారు నీకు చావంటే భయం అంటున్నావు, నువ్వు గాఢ నిద్రలో ఉండగా కూడా నీకు చావంటే భయం వేస్తాండే, నువ్వు గాఢ నిద్రలో ఉండగా నీకు భయం వేస్తుందా, చావు వస్తాను చావు వస్తానంటే అని అడుగుతున్నారు. నాకు గాఢ నిద్రలో భయం లేదన్నాడు. మరి గాఢ నిద్రలో నువ్వు ఉన్నావో లేదన్నాడు. ఉన్నాను, నాడుకు చావు లేదు కదా. చావు అంటే మెలకులో ఉన్నవాడికి చావు అంటే భయం, కానీ గాఢ నిద్రలో ఉన్నవాడికి భయం లేదు. అక్కడ నువ్వు ఉన్నావా లేదా, ఉన్నావు, అయితే నీకు చావు భయం ఉందా లేదా, చావు భయం లేదు. మరి చావు భయం ఎప్పుడు వస్తావు, నీకు తలంపు వచ్చాక వస్తాను. తలంపు లేనప్పుడు నీకు చావు భయం లేనే లేదు, తలంపు వచ్చాక చావు భయం వస్తుంది. అంటే నీకు చావుకు సంబంధించిన భయం కూడా తలంపు. తలంపు ఎంత నిజం, నీ భయం కూడా అంతే నిజం. తలంపు ఎంత నిజం, నీ అసూయి కూడా అంతే నిజం. తలంపు ఎంత నిజం, నీ కోపం కూడా అంతే నిజం. శరీరం చనిపోయాక నువ్వు ఉండదు అనుకుంటున్నావు ఇప్పుడు కూడా, లేదు తలంపే. నీకు తలంపు వచ్చినప్పుడు శరీరం ఉందనే భావన వస్తుంది. మరి గాఢ నిద్రలో నీకు శరీరం సంబంధించిన తలంపు లేదు. తలంపు వచ్చినప్పుడు శరీర భావన వస్తుంది, తలంపు లేనప్పుడు శరీరం ఉన్నా నీకు శరీరం లేదు ఉండాలి. అంటే నీ స్థలం పెంచలేదమో శరీరం అంచలేదం, నీ స్థలం పెంచలేదమో పుట్టుక అంచలేదం, నీ స్థలం పెంచలేదమో చావు అంచలేదం. చావు తలంపు, పుట్టుక తలంపు, కోపం తలంపు, అసూయ తలంపు, పునర్జన్మ తలంపు, పూర్వజన్మ తలంపు, నీ దేవుడి తలంపు, నీ గుడి తలంపు, నీ దేహం తలంపు, నీ పుణ్యం తలంపు, నీ పాపం తలంపు, ఈ తలంపులతోటి సంబంధం లేకుండా ఉన్నది నీ హృదయంలో నా ఈశ్వరుడు. గుళ్ళో నీ ఈశ్వరుడు కాదు, నీ హృదయంలో నా ఈశ్వరుడు. చావు ఎవరికి వస్తుంది, దేహానికి వస్తుంది. చావు ఎవరికి వస్తుంది, దేహానికి వస్తుంది. ఈ దేహం ఎవరనుకుంటున్నావు, నేను అనుకుంటున్నావు. అంటే దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటున్నాను. దేహం లేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు దేహానికి చావు వచ్చి నేను చనిపోతున్నాను నువ్వు అనుకో. గాఢ నిద్రలో నీకు దేహం లేదు, గాఢ నిద్రలో నీకు దేహం లేదు. దేహం లేనప్పుడు నీకు చావు భయం కూడా ఉండదు. ఇది బాగా ఫాలో అవ్వండి. దేహం లేనప్పుడు నీకు చావు భయం కూడా ఉండదు, గాఢ నిద్రలో నీకు చావు భయం లేదు. ఇంకా నీకు అక్కడ దేహం లేదు, నాకు ఒక దేహం ఉందన్న తలంపు నీకు అక్కడ లేదు. ఈ గాఢ నిద్రలో లోకం కనిపించదు, శరీరం కనిపించదు, దేవుడు కనిపించదు, ఏదీ కనపడదు. ఏది కనపడదు. గాఢ నిద్రలో నువ్వు ఎలా ఉన్నావు, శరీరంగా లేవు, లోకంగా లేవు, దేవుడిగా లేవు, పుణ్యంగా లేవు, పాపంగా లేవు, ఎలా ఉన్నావు, నువ్వు నీవులాగా ఉన్నావు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పెళ్ళికొచ్చి సన్నంగా ఉందనుకోండి, బక్క అనకూడదు. బక్క బక్కగా ఉంది పెళ్ళంటే ఏమో, దానికి ఏమొస్తుంది పాపం, దుఃఖం వచ్చేస్తుంది. ఏం చేసి దుఃఖం వస్తుందిగా, శరీరంతో తాదాక్ష్యం పొందుతాను. అంటే మెరుకులో ఎలా ఉంటున్నాం మనం, దేహంగా ఉంటున్నాం మెరుకులో. ఇంకా ఎలా ఉంటున్నాం, లోకంగా ఉంటున్నాం. ఇంకా ఎలా ఉంటున్నాం, దేవుడిగా ఉంటున్నాం. ఆ దేవుడని, ఈ దేవుడని, ఆ గురువుని, ఈ గురువుని ఇలా ఉంటున్నాం. ఎక్కడ జాగ్రత్త వ్యవస్థలో, అంటే నువ్వు జాగ్రత్త వ్యవస్థలో నువ్వు నూడా లేవు. దేహంగానో లోకంగానో మరొక రకంగానో మరొక రకంగానో ఉంటున్నావు. నువ్వు గాఢ నిద్రలో నువ్వు ఎలా ఉన్నావో అలా ఉంటున్నావు. నువ్వు ఆత్మగానే ఉన్నావు, చైతన్యంగా ఉన్నావు, నీలాగే ఉన్నావు. అక్కడ నీకేది కనిపించడం లేదు, ఏది వినిపించడం లేదు. కానీ నువ్వు అక్కడ ఉన్నావు, కానీ నువ్వు అక్కడ ఉన్నావు. అక్కడ నీకు దృశ్యం లేదు, కానీ నువ్వు దృశ్యం లేదు. నీకేమైనా కనిపిస్తుందా, కనిపించడం లేదు. ఎవరైనా వినిపిస్తుందా, వినిపించడం లేదు. నీ దేహం తెలుస్తుందా, తెలియటం లేదు. అంత మాత్రం చేత నువ్వు లేదని నీకు కనిపిస్తుందా, నువ్వు లేదని నీకు ఉందని నీకు తెలుస్తుంది కదా. దాన్ని పట్టుకోవటమే అది చిటారు కొమ్మ. ఇల్లొస్తాను ఇల్లొస్తానని చెప్పి నాడు అడుగు వేసి మళ్ళీ లోపలికి ఇంటికి వచ్చేసేయించండి, వెళ్ళి రావటేసినది. అది కానీ మీరు ఇల్లు వస్తామండి, ఇల్లు వస్తామని బస్ స్టాండ్ దాకా వెళ్ళి మళ్ళీ నేను వెనక్కి వచ్చేస్తాను అనుకున్నాను, వెళ్ళి రావటమా.
ఈ వేళ సరిపోయి రేపు పుట్టివాడు వెళ్ళి రావటం అది స్టేట్ ఆఫ్ నవరేటరన్ తిరిగి రాని స్థితి ఎక్కడ ఉందో అక్కడికి వెళితే వెళ్ళి రావటం అయ్యో వెళ్ళటం ఎక్కడికెళ్తా మార్కెట్కి వెళ్ళి మళ్ళీ గంటలో సిద్ధం అవుతాం ఇది వెళ్ళి రావటం అండి స్టేట్ ఆఫ్ నవరేటరన్ ఎక్కడికి వెళితే తిరిగి రాము ఆ స్టేట్కి వెళ్ళు ఎక్కడికి వెళితే తిరిగి రాము నువ్వు ఎక్స్చేంజ్ చేయవలసింది అది స్టేటు అంటే గాఢ నిద్రలో నీకేమీ దృశ్యం లేదు గాఢ నిద్రలో నీకు దృశ్యం లేదు శరీరం కనిపించడం లేదు ఇంద్రియాలు కనిపించడం లేదు నీ గౌరవం కనిపించడం లేదు నీ ధనం కనిపించడం లేదు నీ క్వాలిఫికేషన్ కనిపించడం లేదు ఏమీ కనిపించడం లేదు అక్కడ ఉన్నావు ఏమీ కనిపించలేకపోతే నువ్వు అక్కడ ఉన్నావా లేదా ఉన్నావు అంటే జ్ఞానం అంటే ఏమీ లేదు దేహంతో చనిపోయే దేహంతో నువ్వు ఎలాగైతే తాదాత్మ్యం పొందుతున్నావో చనిపోయిన వస్తువు ఒకటి ఉంటే దానితో తాదాత్మ్యం పొంది అది జ్ఞానం ఇది అజ్ఞానం ఈ దేహం చనిపోతుంది నీ చావులేని వస్తువు నీ హృదయంలో ఉంది ఇప్పుడు నువ్వు దేహంతో ఎలాగైతే ఐడెంటిఫై అవుతున్నావో అలా చావులేని వస్తువుతో కనుక నువ్వు ఐడెంటిఫై అయితే నీ శరీరం చనిపోయినా నేను చనిపోతుంది నేను చనిపోవటం లేదన్న సంగతి నీకు స్పష్టంగా తెలుస్తుంది అప్పుడు నీకు భయం లేని స్థితి ఉంది భగవాన్ ఎవరైతే చూడాలన్నా April 14, 1950 అందరూ ఒకసారి చూసి వెళ్ళటం కంటే ఒక్కొక్కరు ఒక లైన్ పెట్టారు అందరినీ ఒక్కొక్కరిని చూసి వెళ్ళిపోమన్నారు చూస్తే సరిగ్గా సుబ్రహ్మణ్య గారు వచ్చారు ఆ లైన్లో సుబ్రహ్మణ్య గారు వచ్చారు సుబ్రహ్మణ్య గారు కిచెన్ క్యాబినెట్ భగవానికి మంచింట్లో మనిషి భగవానికి సుబ్రహ్మణ్య గారు ఏమవుతారు మంచింట్లో మనిషి అంటే మంచిని చుట్టాలన్నమాట అంటే వెరీ క్లోజ్ టు భగవాన్ సార్ అప్పుడు సుబ్రహ్మణ్య గారు వచ్చి చూశారు ఆయన వెళ్ళిపోతున్నారు లైన్లో సుబ్రహ్మణ్య గారిని అలా చూశారు భగవాన్ కూడా చూశారు మరి భగవానికి ఏమనిపించింది తెలియదు మీకు ఏం కావాలి సుబ్రహ్మణ్య గారు సుబ్రహ్మణ్య గారు మీకు ఏం కావాలన్నారు ఆయన ఏమన్నారంటే నాకు అభయస్థితి కావాలి నాకేమన్నారు ఎట్టి పరిస్థితులు నాకు భయం రాకూడదు ఎట్టి పరిస్థితులని భయం రావాలి నాకు ఎటువంటి సంఘటనలో కూడా నాకు భయం కలగకూడదు ఆ భయం లేని స్థితిని మీరు నన్ను ఏం కావాలని అడుగుతున్నారు కాబట్టి నాకు భయం లేని స్థితిని మీరు ప్రసాదించండి ఎక్కడ ఉన్న మార్గం సార్ భయం లేని స్థితి ఎప్పుడు వస్తుందండి మోక్షం రావచ్చు అంటే నాకు మోక్షాన్ని ఇమ్మని అడగటానికి బదులు నాకు అభయస్థితి ఇమ్మన్నారు అభయస్థితి అన్నా మోక్షం అన్నా ఓకే ఇక్కడ మీ కంగారు పడకండి ఏంటి సుబ్రహ్మణ్య గారు అభయస్థితిని అడిగారంటే అభయస్థితి ఎప్పుడు వస్తుంది మోక్షస్థితి మోక్షం పొందిన వాడు అభయస్థితిలో ఉంటాడు మోక్షం పొందిన వాడికి ఏదో కారణం వల్ల భయం వస్తూనే ఉంటుంది అది సుబ్రహ్మణ్య గారు అభయస్థితి ఏంటి అడిగారని అనుకోండి ఇదంతా మాటలు దారదు ఇదంతా ఏంటి మాటలు దారదు స్వామి అంటారు ఇట్ ఇస్ యువర్ దట్ బ్రింగ్స్ అస్ డెత్ ఇట్ ఇస్ యువర్ దట్ బ్రింగ్స్ అస్ వీక్నెస్ ఇట్ ఇస్ యువర్ దట్ బ్రింగ్స్ అస్ మిజరీ అంటే మనిషికి డిప్రెషన్ రావడానికి భయమే కారణం అంటే ఆ భయం లేని స్థితిని నాకు ప్రసాదించమని సుబ్రహ్మణ్య గారు అడిగారు అభయస్థితి ఇమ్మన్నారు అభయస్థితి ఎప్పుడు వస్తుంది అడగకుండా అడగటం అంటారు అదే అభయస్థితి ఎప్పుడు వస్తుంది మోక్షంలో వస్తుంది అంటే అభయస్థితి అంటే మోక్షం మోక్షంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అభయస్థితి వస్తుంది మిగతా వాడికి ఏదో సమయంలో వాడి భయం వెంటాడుతూ ఉంటుంది మీకు బాగా డబ్బు ఉందనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారమ్మా భయం మీరు ఏదైనా మంచి పదవి ఉన్నారు మంచి పదవి చేస్తున్నారు కూడా అది ఎప్పుడు పోతున్నామో మనకి భయం కానీ ఏదో రకమైన భయం ప్రతివాడికి ఏదో రకమైన భయం అయితే మీ సుబ్రహ్మణ్య గారు ఏం అడిగారు అభయస్థితి అడిగారు అభయస్థితి ఎక్కడ ఉంటుంది మోక్షంలో ఉంటుంది నిర్వాణ స్థితిలో ఉంటుంది స్వర్గరాజ్యంలో ఉంటుంది భగవాన్ చెప్తారు ఎవరి మార్గంలో వారిని ప్రయాణం చేయనండి వారిని తరించడం ముఖ్యం బలవంతాన మార్గం మార్చకండి ఎంత విశాలమైన హృదయం చూడండి మీరందరూ నా భక్తులు అవ్వాలని ఎన్నడూ చెప్పలేదు బాబాను ఒకరు ఏం అడిగారంటే కానీ నాకు నిజమైన గురువు ఎవరో దొరకటం లేదన్నాడు బాబా దగ్గరకు వచ్చి నాకు సరైన గురువు నాకు ఎవడో దొరకటం లేదన్నాడు బాబా సినీ బాబా దగ్గరే నాకు సరైన గురువు ఎవడో దొరకటం లేదని చూసుకుంటున్నాను చూసుకుంటున్నాను ఎవడో దొరకటం లేదని అప్పుడు బాబా అన్నాడు నువ్వు సరైన వాడు ఏమో అన్నాడు ఆశ్చర్యం చూడండి వాడు సత్యండి చెప్పాలి మీరు ఏమన్నారంటే నాకు సరైన గురి ఎవడో దొరకటం లేదన్నాడు బాబా దగ్గర అప్పుడు బాబా వెంటనే అంటున్నారు నీకు సరైన గురి దొరకటం లేదంటున్నావు నువ్వు సరైన వాడు ఏమో అన్నాడు నువ్వు సరైన వాడు అయితే నీకు సరైన గురువు దొరుకుతాడు ఎవరు నీకు తగ్గవాడు ఎవడో దొరుకుతాడు లేదు ఎందుకు అన్నాడు నువ్వు కట్టిందే సరే ఇంతమంది లోకంలో ఎంతమంది గురువులు ఉంటే అది ఎవరో సరైన గురువు దొరకటం లేదంటే నువ్వు సరైన వాడేనే నువ్వు బుద్ధిమంతుడేనే నువ్వు బుద్ధిమంతుడు కాక ఈ గొడవ ఉంటే అది నువ్వు ఇంతమంది గురువులు ఉంటే ఒకడు నీకు దొరకటం లేదా మంచి గురువు అని నువ్వు మంచోడు అయితే కదా బుద్ధి చెప్పి బయటకు పంపాడు బాబా చెప్పిందంటే గురువు గొప్పగా ఉండాలని కోరుకుంటా మరి శిష్యుడు గొప్పగా ఉండొద్దా నువ్వు గొప్పవాడేనే ఎక్కేపు ప్రతివాడు గురువు గొప్పగా ఉండాలి గురువు గొప్పగా ఉండాలన్నా మరి శిష్యుడు కూడా గొప్పగా ఉండాలి కదా నువ్వు ఎంతవరకు గొప్పవాడు ఇటువంటి చంద్రప్రశ్నలు అయితే బయటపోయి అన్నాడు. దుర్యోధనుడు అన్నాడు, పెద్ద మనిషి చాలా మంది వస్తున్నారు నా దగ్గరికి, అందరూ మంచి చెబుతున్నారు. మంచిదే నాకు తెలుస్తుంది, ఈ దుర్యోధనుడు అనమాట మంచిదే తెలుస్తుంది పెద్దలు చెబుతుంటే, కానీ నాకు తెలియాలన్న బుద్ధి కలగటం లేదు. చెడ్డ కూడా ఏదో తెలుస్తుంది, ఇంకా చెడ్డ విడిచిపెట్టాలని అనిపించడం లేదన్నాడు. ఇది దుర్యోధనుడు, దుర్యోధను ఉపాస, ఇది దుర్యోధనుడు చెప్పిన మాట అండి. దుర్యోధనుడు ఏమిటంటే, దుర్యోధనుడు గురించి ఏదో రకరకాలుగా అనుకుంటున్నారు లోకంలో, మరి నేనేం చేస్తాను, మంచిదే నాకు తెలుస్తుంది కానీ అది ఆచరించాలని నాకు అనిపించడం లేదు. చెడ్డ కూడా నాకు తెలుస్తుంది, ఆ చెడ్డ విడిచిపెట్టాలని నాకు అనిపించడం లేదు, నేనేం చేస్తాను, ఇది నా పరిస్థితి అన్నాడు దుర్యోధను. ఈ ప్రశ్న అర్జునుడు కూడా అడిగాడు కృష్ణుడిని, మనిషికి చెడ్డేదో తెలుస్తూ ఉంటుంది కానీ ఆ చెడ్డని ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాడు మానవుడని అర్జునుడు కృష్ణుని అడిగాడు. దానికి ఒక కారణం చెప్పాడు, కోరిక కారణం అని చెప్పాడు. కోరుకున్నప్పుడు అది చెడ్డైనా విడిచిపెట్టలేదు. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటంటే, అజ్ఞాని ఏమనుకుంటాడంటే దేహాన్ని నేను అనుకుంటాడు, జ్ఞాని జ్ఞాని ఏమనుకుంటాడంటే నేను ఉన్నాను నాకు దేహం ఉందనుకుంటాడు, కానీ దేహాన్ని నేను అనుకోడు. ఇద్దరికి జ్ఞానానికి అజ్ఞానికి అదే తేడా. జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటి? జ్ఞానం అజ్ఞానం విజ్ఞానం, జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటమ్మా? మర్చిపోయేవారు విషయం ఎంత తొందరగా మర్చిపోతున్నాము అంటే, మనం చెడ్డ ఎక్కువ కాలం జ్ఞాపకం పెట్టుకుంటాం, మంచి తొందరగా మర్చిపోతాం. మనం మంచి మంచి మర్చిపోతాం, చెడ్డ రిమెంబర్ ఆల్ ది గుడ్ ఫర్గట్ ఆల్ ది బ్యాడ్, రిమెంబర్ ఆల్ ది గుడ్ ఫర్గట్ ఆల్ ది బ్యాడ్. జ్ఞానం అజ్ఞానం విజ్ఞానం, నువ్వు ఎవడో నేను తెలిస్తే జ్ఞానం, నువ్వు ఎవడో నీకు తెలియకపోతే అజ్ఞానం. తర్వాత ఏంటి విజ్ఞానం? విజ్ఞానం అంటే ఏంటంటే, ఈ లోపల ఎక్స్పీరియన్స్ లేకపోతే సరే సరేనండి. తలకాయ లేకపోతే తల దువ్వుకోవటం ఫ్రెష్ ఉండటం, తలకాయ ఉంది కాబట్టి దువ్వుకుంటున్నాం, తలకాయ లేదనుకోండి ఇంకా దువ్వుకోక్కర్లేదు కదా. తలకాయ ఉన్నవాడు తలకాయ దువ్వుకుంటాడు, కానీ తలకాయ లేనివాడు ఇంకా తలకాయ దువ్వుకోవడం సమస్య ఏముంది? లోపల స్పిరిచువల్ విగ్రహం ఉంది. విజ్ఞానం సమస్య ఎప్పుడు వస్తుందంటే, తల దువ్వుకోవటం ఎప్పుడు ఉందంటే తల ఉన్నవాడు తల దువ్వుకుంటాడు, తల లేకపోతే ఇంక దిగ్గు అని కూడా అక్కడ లోపల జ్ఞానం ఉంది. ఆత్మజ్ఞానం ఆ బ్రాహ్మస్థితి, ఆత్మజ్ఞానం ఆ వెలుగు లోపల హృదయంలో ఉంటాయి వెలుగు, ఆ వెలుగు తాలూకు అనుభవం లేకుండి దాన్ని ఇతరులకి ఎక్స్ప్రెస్ చేయగలగదు. లాజిక్ రీజనింగ్ మీకు ఉండాలి, ఇతరులకు ఎక్స్ప్రెస్ చేయగల లాజిక్ ఉండాలి, రీజనింగ్ ఉండాలి, ఇతరులకు ఎక్స్ప్రెస్ చేయగలగాలి. దేనితోటి? లాజిక్ తోటి రీజనింగ్ తోటి. అదేంటది? అది విజ్ఞానం. జ్ఞానం విజ్ఞానం, అజ్ఞానం ఉన్నవాడికి విజ్ఞానం అక్కర్లేదు అని ఇంకా మళ్ళీ అజ్ఞానం ఇతరులకు ఇతరులకు అంటించలేదు ఎందుకు? అజ్ఞానం ఉన్నవాడికి అజ్ఞానం మళ్ళీ అజ్ఞానాన్ని బోధించడం ఎందుకు? కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళకి ఏదైనా సంతోషిస్తే వాళ్ళు శుభ్రంగా అనుభవిస్తారు, దుఃఖం వస్తే బజార్లో పడతారు, ఇంకా ఊళ్ళో ఉండాలి రమ్మంటారు ఊరికే పెట్టాను. వాళ్ళకి ఏదైనా సంతోషం వచ్చిందనుకోని వాళ్ళు అక్కడే ఎంజాయ్ చేస్తారు, దుఃఖం వస్తే మరి దేశం అంతా కలిపేస్తారు. జ్ఞానం అంటే మీరు ఎవరో మీరు చెప్పి, జ్ఞానం అంటే ఈ పుస్తకాలు చదవటం మీరు చనిపోతుంది, మీరికే గైడెన్స్ గైడెన్స్ కోసం ఇది. జ్ఞానం అంటే ఎవరో నీకు తెలియదు ఏంటి? నువ్వు ఎవరో నీకు తెలిస్తే అది జ్ఞానం, నువ్వు ఎవరో నీకు తెలియకపోతే అది అజ్ఞానం. నీకున్న జ్ఞానాన్ని లాజికల్ థింకింగ్ తోటి రీజనింగ్ తోటి ఇతరులకు నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలిగితే అదేంటది? అది విజ్ఞానం. అది ఎందుకే భయం లేని స్థితి అంటే, నువ్వు నీవుగా ఉన్నప్పుడు భయం లేదు, నువ్వు నీవుగా లేనప్పుడు నీకు భయం కలుగుతుంది. అది చర్మ సిద్ధాంతం, ఇది పరమ సిద్ధాంతం. ఈ పెర్మనెంట్ హ్యాపీనెస్ తీసుకుపోతున్నాడు ఇక్కడ భగవాన్. పెర్మనెంట్ పీస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, పెర్మనెంట్ పీస్ అండ్ బ్రోకెన్ బ్లిస్ అండ్ వన్ లెస్ బ్లిస్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఏం మంత్రం? మహామంత్రం. ఇది ఏంటిది? మహామంత్రం. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి, 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 ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. శాంతి శాంతి శాంతి. వాడు దృష్టిలో పెట్టుకోండి. మీకు ఎన్ని మహిమలు ఉన్నా, మీరు ఎన్ని మహిమలు పొందుతున్నప్పటికీ, మీకు ఎంత ధనం ఉన్నా, ఎంత కీర్తున్నా, శాంతి కనుక లేకపోతే ఒకటి లేని సున్నాలు. ఓం ఓం శాంతి 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 ఓం శాంతి. అంటే ప్రపంచం అంతా శాంతిగా ఉండాలి. ఓం శాంతి శాంతి. మీ ఊరంతా శాంతిగా ఉండాలి. శాంతి. మీ మనస్సు అంతా శాంతిగా ఉండాలి. మీ మనసులో శాంతి ఉంటే అంత శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. అంటే శాంతిలో ఉంటే మనం చేసే పని సక్రమంగా చేసుకుంటాం, మనం సుఖంగా ఉంటుంది, సమాజం సుఖంగా ఉంటుంది. మనం శాంతిలో ఉన్నప్పుడు మనం సుఖంగా ఉంటాం, సమాజానికి హ్యాపీనెస్కి మన కంట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే హోలీనెస్ లోంచి పీస్ వస్తుంది, పీస్ లోంచి హ్యాపీనెస్ వస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. లవ్ టు యూ, బ్లెస్ టు యూ, పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ. థ్యాంక్ యూ ఆల్.